సకల విశ్వ సంస్థాన ప్రాణరూప సదాగతి నీయే నిమిది తనువులే జగములు మహిత నీయే నిమిది తనువులే జగములు మహిత అనుక్షణము గమనించే ఆది మూలమా నీయే నిమిది తనువులే ఈ జగములు మహిత అనుక్షణము గమనించే ఆది మూలమా నీయే విధి తనుములే ఈ జగములు మహిత అనుక్షణము గమనించే ఆది మూలమా నీయే విధి తనుములే ఈ జగములు మహిత అనుక్షణము గమనించే ఆది మూలమా ఆదిత్యత్రయీ మూర్తి అజ్ఞాన స్వాంతహర ఆదిత్యత్రయీ మూర్తి అజ్ఞాన స్వాంతహర అమృతమయా సుర పోషక ఆర్ద్రదీ ఆదిత్యత్రయీ మూర్తి అజ్ఞాన స్వాంతహర అమృతమయా సుర పోషక ఆర్ద్రదీ శబ్దకరాభియతను సకల విశ్వ సంస్థాన శబ్దకరాభియతను సకల విశ్వ సంస్థాన ప్రాణరూప సదాగతి ప్రణామమయ్యా నీయే నిమిది తనువులే ఈ జగములు మహిత అనుక్షణము గమనించే ఆది మూలమా పావన చైతన్యోజ్వల పావక రూపా స్వామి పావన చైతన్యోజ్వల పావక రూపా స్వామి జీవన రూపా తీర్థ శివాజరతను పావన చైతన్యోజ్వల పావక రూపా స్వామి జీవన రూపా తీర్థ శివాజలతను విశ్వము భర ఫణిభూష విశ్వనాథ సుగంధ విశ్వము భర ఫణిభూష విశ్వనాథ సుగంధ అంతర్యామి విశ్వయజనకర్త యజ్ఞేశాని విధి తనువులే ఈ జగములు మహిత అనుక్షణము గమనించే ఆది మూలమా భవానము కీశాన పశుపతి మహాదేవ భవానము కీశాన పశుపతి మహాదేవ రుద్ర ఉగ్ర భీమా భద్రదాయక భవానము కీశాన పశుపతి మహాదేవ రుద్ర ఉగ్ర భీమా భద్రదాయక స్వరూప విశ్వాధిష్టాన విభు విశ్వశరీరా విశ్వాధిష్టాన విభు విశ్వశరీరా దేవ విశ్వేశ్వర జ్యోతిర్మయ పరమ కారణ నీయనిమిది తనులే ఈ జగములు మహేశ అనుక్షణము గమనించే ఆది మూలమా రూపాంచభూతికం తండ్రీది నీమయము సరూపాంచభూతికం తండ్రీది నీమయము సూర్యాసుకులవేల్పాసోమానామనోభావరూపాంచభూతికము తండ్రీమయము సూర్యాసుకులవేల్పాసోమానామనోభావ ఆత్మరూప యజమాని యజ్ఞమయ సుజీవన ఆత్మరూప యజమాని యజ్ఞమయ సుజీవన అష్టమూర్తి తత్వమే అద్వైతము షణ్ముఖను తనీయనిమిది తనులే జగములు మహేశ అనుక్షణము గమనించే ఆది మూలమానియనిమిది తనులే జగములు మహేశ అనుక్షణము గమనించే ఆది మూలమా
మే ప్రియం చ మే రుకామశ్చ మే కామశ్చ మే సోమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే పగం చ మే విభవదాయక శివ విభూమృత్యుంజయ అభిషేకములు హర హర మహాదేవ విభవదాయక శివ విభూమృత్యుంజయ అభిషేకములు సేతు హర హర మహాదేవ రసమయపు భావధారలనీకు స్నానములు రసాశ్రయ రస రూప రసిక సరసజ్ఞ రసమయపు భావధారలనీకు స్నానములు రసాశ్రయ రస రూప రసిక సరసజ్ఞ జటలసికలను అగ్ని సాంబనీక పద్దము సోమమే గాంగ చెది సోమాగ్నితత్వ జటలసికలను అగ్ని సాంబనీక పద్దము సోమమే గాంగ చెది సోమాగ్నితత్వ అభిషేకములు సేతు హర హర మహాదేవ విభవదాయక శివ విభూమృత్యుంజయ అభిషేకములు సేతు హర హర మహాదేవ కలశాననాతలం కులే పాలుగా నీరుగా మధురధిక్రతములుగా న
బ్రాహ్మణ కలశాన నానాదలంపులే పాలుగా నీరుగా మధుదధికృతములుగా ఫలరసములుగా మారి పరమాభిషేకముల తీర్థములై బ్రతుకు సాధకము పరమేశ ఫలరసములుగా మారి పరమాభిషేకముల తీర్థములై బ్రతుకు సాధకము పరమేశ అభిషేకములు చేతు హర హర మహాదేవ విభవదాయక శివ విభూమృత్యుంజయ అభిషేకములు చేతు హర హర మహాదేవ విభవదాయక శివ విభూమృత్యుంజయ అభిషేకములు చేతు హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శ్రీ కృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ శ్రీ కృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ.
అవును, మరలా ఇద్దరం తయారయ్యామేంటి అనుకుంటారేమో అందరూ.
అదా, అదేం కాదులే, మన గురువుదేవులు ఉపమానం చెప్తారు గుర్తుందా, ఒక గుడ్డివాడిని భోజనానికి పిలిస్తే ఇద్దరికి వండాలి, ఇద్దరికి సిద్ధం చేసుకోవాలని. అలాగే మనలో ఒకరిని మోడరేట్ చేయమంటే ఇంకొకరు కావాల్సిందే అని అర్థమైపోయి ఉంటుందిలే.
అవును,
ఇంకా మొదలెడదామా? శ్రీ వల్లభా సమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధి ప్రదాయకం శివాది శ్రీ గురుభ్యో నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భగవన్నామ సామ్రాజ్యలక్ష్మీ సర్వస్వ విగ్రహం శ్రీమద్బోధేంద్ర యోగీంద్ర దేశికేంద్ర ఉపాస్మహే. భగవన్నామ సిద్ధాంత నిర్ధారణ ధురంధరం అపార కరుణాసింధుం బోధేంద్రం గురుమాశ్రయే. యస్య స్మరణమాత్రేణ నామభక్తి ప్రజాయతే తం నమామి యతిశ్రేష్ఠం బోధేంద్రం జగతాం గురు. మొదలుపెట్టి.
అందరికీ చైత్రమాస మురళీ స్వాగతం. క్రిందటి మురళిలో నామయోగం మొదటి మూడు భాగాల గురించి మాట్లాడుకున్నాం. బోధేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర, వారు రచించిన గ్రంథములు, భగవన్నామ రసోదయము, వారు ఎందుకు రచించారు వంటివి అనేక విషయాలు విన్నాము. అద్వైతము భక్తి వేరు కాదని విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే అప్రయత్నంగా నామం పలికితే వచ్చే సద్గతులు ఏమిటో అనేక విషయాలు కూడా కొన్ని కథల ద్వారా తెలుసుకున్నాము. ఇక ఈరోజు నామయోగ ప్రవచనం పూర్తి చేసుకొని మరొక అద్భుతమైన అంశంలోకి ప్రవేశించబోతున్నాము. నిజానికి మన పేర్ల విషయంలో మన తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉన్నాం కదా.
కొంచెం వివరంగా చెప్తావా?
ఎందుకంటే ఋత్విక్ పుత్తిక్ అని పెట్టకుండా భగవంతుడు స్ఫురణకు వచ్చే పేర్లు పెట్టారు కదా.
నిజమే సుమి, కానీ అయితే ఒకటి, అది ఎప్పుడైనా సాధనలోకి తెచ్చుకుంటున్నామా? ఎప్పుడు మామూలుగా పిలుచుకుంటున్నాం, కానీ పేర్లు పిలిచేటప్పుడు ఆ పేరులో భగవంతుడి పేరు అయితే అర్ధ స్ఫురణ కూడా చేసుకుంటే అది కూడా ఒక సాధన కదా. ఒకవేళ అలా చేయట్లేదంటే ఇప్పుడు మొదలు పెడదామా?
తప్పకుండా. ఇప్పుడు మొదటి వక్త శ్రీవాణి గారు. శ్రీవాణి అంటే సరస్వతీదేవి, ఆవిడ కృప లేకపోతే నోరు కూడా తెరవలేము కదా.
అవునవును, ప్రాణములంటే హంస అని, వాక్కు ప్రాణం, వాక్కు ప్రాణం వాయువు కలిస్తేనే వస్తుందని, అందుకే సరస్వతీదేవి హంస వాహనంపై ఆసీనురాలవడంలో ఆంతర్యమని మన పూజ్య గురుదేవులు బోధించిన మాటయే మెదులుతున్నది నువ్వు సరస్వతీదేవి గురించి చెప్తుంటే.
అవును. ఇప్పుడు శ్రీవాణి గారు నామం చేస్తున్నప్పుడు కర్మలు చేయాలా, నామం పలికే దశలేమిటో వివరిస్తారు.
శ్రీ గణపతయే నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం భగవన్నామ సామ్రాజ్యలక్ష్మీ సర్వస్వ విగ్రహం శ్రీమద్భోదేంద్ర యోగీంద్ర దేశికేంద్రముపాస్మహే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీవిష్ణురూపాయ నమః శివాయ శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పూర్ణ పరబ్రహ్మ స్వరూపులు సచ్చిదానంద ఘనమూర్తులు అయిన పూజ్య గురుదేవుల పాద పద్మములకు శిరసాభివందనములు. సకల శృతి స్మృతి ఉపనిషత్ సారము బ్రహ్మ విద్య యోగ శాస్త్రము అయిన శ్రీమద్ భగవద్గీతను పూజ్య గురుదేవుల పలుపున మాకు బోధిస్తున్న అఖిల శాంతి గురువు గారికి సవినయ నమస్కారములు. నేటి దివ్యమైన భగవన్నామామృత మురళిని అనుసంధానము చేస్తున్న పవన్ గారికి మధుగారికి నమస్కారములు. పరమేశ్వర స్వరూపమైన మురళి సభ్యులకు నమస్కారములు. పూజ్య గురుదేవులు వారి అవ్యాజమైన కృపతో వాత్సల్యముతో శ్రీ భగవన్నామామృత రసోదయము యొక్క సారమును బోధేంద్రులై బోధించిన నామయోగంలో యత్నపూర్వకంగా పలికే నామము యొక్క మహిమను గురించిన గురువుగారి ఉపదేశాన్ని నా చేత పలికిస్తున్న గురు పాదుకలకు నమస్కారములు. ఇతపూర్వం గురువుగారు వివశంగా పలికిన నామము యొక్క మహిమను అజామీరోపాఖ్యానము మరియు భ్రష్టాచారవంతురాలై నామ మహిమ చేత పవిత్రురాలైన ఒక స్త్రీ వృత్తాంతములచే తెలియజేశారు. ఇప్పుడు యత్నపూర్వకంగా తెలుసుకొని పలికిన నామ మహిమను తెలియజేస్తున్నారు. ప్రాయశ్చిత్త విధికి భగవన్నామామృత భజనము స్మరణము కంటే మించిన మార్గం లేదు. జీవుడు ఉపాధి స్వీకరించినది మొదలు ఉపాధి వదిలిపెట్టే వరకు ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తుంటాడు. వాటన్నింటికీ తగు ప్రాయశ్చిత్తము చేసుకునే తెలివి శ్రద్ధ కలగడం దుర్లభం. కనుకనే పరమాత్మ కలౌ నామస్మరణ అన్న తరుణోపాయాన్ని బోధించారని పూజ్య గురుదేవులు తెలియజేశారు. వివశంగా నామస్మరణ చేయడం ప్రాగ్జన్మలలోని పుణ్యభారము చేత కలుగుతుంది. యత్నపూర్వకంగా చేసే నామస్మరణ అటువంటి పుణ్యభారాన్ని ఏర్పరుస్తుంది, వృద్ధి చేస్తుంది. ప్రాయశ్చిత్తములు పాపరాశిని దగ్ధము చేస్తాయే కానీ పాప వాసనలను కాదు. కానీ నామస్మరణ పాపరాశిని పాప వాసనలను కూడా దగ్ధము చేసి తరింపజేస్తుంది. యస్య స్మృత్యాచ నామోక్తా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణ తామ్యాతి తద్యో వందే తమచ్యుతం అన్న శాస్త్రోక్తి ఈ విషయమును తెలియజేస్తుంది. అనగా అచ్యుత నామమును స్మరించినంతనే పలికినంతనే మనము చేసినటువంటి తపస్సు పూజ ఇత్యాది క్రియలలో కలిగిన దోషములన్నీ నివారింపబడి ఆ కార్యము సంపూర్ణమవుతుంది అని శాస్త్రోక్తి. నామస్మరణ కర్మాచరణకు ప్రత్యామ్నాయము కాదు. సాధకులు విహితమైన కర్మాచరణ వారి వారి ఆశ్రమ ధర్మాలను అనుసరించి చేస్తూనే ఆ సత్కర్మల సిద్ధి కొరకు నామస్మరణ చేయాలి. గృహస్థులు సన్యాసులు వారి వారి విహిత ఆశ్రమ ధర్మాలను అనుసరించి కర్మాచరణ చేస్తూనే నామస్మరణ చేయడం చేత జ్ఞానము లభించి పరమాత్మను పొందుతారు. అటువంటి బ్రహ్మజ్ఞాని భాగవతంలో మనకు కనిపిస్తారు. ఒకరు కుచేలుడు అని గురువుగారు తెలియజేశారు. ఈ విషయాన్నే కర్మ వర్జమితి నోవచనీయం అంటూ విద్యారణ్యుల వారు కూడా ఉటంకించారు. అంటే కర్మను వర్జించు అనే పదము తలవడం అనడం కూడా మహాపాపం అని విద్యారణ్యుల వారి వాక్కు. ఈ విషయాన్నే బ్రహ్మమీమాంసలోనూ భగవద్గీతలోనూ శ్రీకృష్ణ పరమాత్మ కూడా బోధిస్తారు. జ్ఞాన మార్గములో కూడా యజ్ఞ దాన తప సాధనల చేత నామస్మరణ చేసే భాగ్యం కలుగుతుంది. తద్వారా చిత్తశుద్ధి ఏర్పడి అంతరంగ సాధన చేత జ్ఞానముపై ఇచ్చ కలిగించి తద్వారా పరమాత్మను పొందేలా చేస్తుంది. శమము దమము ఉపరతి తితిక్ష వంటి అంతరంగ సాధనలు చేస్తున్నప్పటికీ విహిత కర్మాచరణ మానరాదు. కర్మాచరణ కర్మఫల త్యాగము కొరకు భగవత్ సమర్పణ భావంతో జ్ఞాన సాధన కొరకు ఆచరించాలి. నామము మంత్రము రెండు సాధకులకు ఉత్తమ ఫలితములనే అందజేస్తాయి. మంత్ర సాధనకు విధి విధాన ఉపాధి నియమములు దేశకాలాది నియమములు కలవు. కానీ నామస్మరణకు ఎట్టి నియమములు లేవు. కేవలం సాధకుని చిత్తశుద్ధి ఆర్తి వంటి వాటి చేతను ఇంకా వివశంగా పలుకుట చేత కూడా తరింపజేయగలదు, సత్కర్మాచరణను ప్రాప్తింపజేయగలదు. లౌకిక వ్యవహారములలో సాధకులు వివిధ కాంక్షలతో నామస్మరణ చేయుదురు. అటులనే బ్రహ్మజ్ఞానులు కూడా నామస్మరణ నామ మహిమల స్మరణ చేత పులకిత గాత్రులగుదురు. అందుకు ఉదాహరణగా పరమ భాగవతోత్తముడు పూర్ణ జ్ఞాని అయిన శుకయోగీంద్రులు భాగవతమును భగవన్ నామ మహిమను భగవన్ లీలలను 7 రోజులు దీక్షగా బోధించిన వృత్తాంతమును పూజ్య గురుదేవులు బోధించారు. పరమాత్మ పరమాత్మ నామము రెంటికి అభేదము. ఈ సత్యము గ్రహించుటే అద్వైత జ్ఞానము అద్వైత ఆచరణ అని అద్వైత యోగీంద్రులు బోధేంద్రులు బోధిస్తారు. నామయోగములోని మొదటి దశ ఉచ్చారణ. మతిహి అమతిహి అను లక్షణములు కలది. తెలిసి ఉచ్చరించిన వివశులై ఉచ్చరించిన నామోచ్చారణ పవిత్రము పాపహారకము పుణ్యవర్ధకము. కానీ సాధకుడు ఈ స్థాయి నుంచి తదుపరి స్థాయికి వెళ్ళటానికి ప్రయత్నించాలి. తదుపరి స్థాయి ధ్యానము. నామస్మరణ చేయనప్పుడు తన నామ మహిమ నీల ఎరిగి చేయాలి. ఉదాహరణకు రామనామం ఉచ్చరణ చేతనే పవిత్రము పాపహారకము పుణ్యవర్ధనము. కానీ రామనామస్మరణ చేయనప్పుడు రామమూర్తిని మనసా దర్శించిన రామలీలలను ధ్యానించిన ఆ నామస్మరణ యోగము కాగలదు. మూర్తి స్ఫురణ ఎల్లవేళలా ధ్యానమే. తదుపరి స్థాయి విచారణ. నామ జపము తదర్థ విచారణము రెండూ చేస్తేనే పరిపూర్ణ బ్రహ్మజ్ఞానము సిద్ధింపజేస్తుందని పూజ్య గురుదేవులు బోధించారు. రామనామానికి అర్థము ఆనంద స్వరూపము దివ్యము సచ్చిదానందము సచ్చిదానందము. అటులనే తదభేదమైన నామము శివనామము. శివనామార్థము మంగళకరము. జ్ఞాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః అని వ్యాసదేవుడు తెలియజేస్తున్నట్లు పరబ్రహ్మ తన వివిధ గుణముల చేత వివిధ నామములుగా ప్రవర్తిస్తున్నాడు. కానీ నామము పరబ్రహ్మమునకు అభేదము. ఆ విధంగానే గౌణములైన నామములు లలిత శంకర గణపతి సూర్య వంటి ప్రతి దివ్యమూర్తి నామము బ్రహ్మమే. లౌకికముగా నామములు పలు రకములైన అర్థములను ప్రస్తావించిన సాధన పండి విచారణ చేయగా ప్రతి నామము ఉపనిషత్ ప్రతిపాదితమైన బ్రహ్మమే బ్రహ్మమునే సూచిస్తుందని ఆ బ్రహ్మమేనని ఏకమేనని తెలుస్తుంది. విచారణ బలం చేత నామస్మరణ బలపడుతుంది, జీవమవుతుంది. జ్ఞానానికి నామము అంగము. నామస్మరణ పుణ్యక్షేత్ర దర్శనము మోక్షపుర్ల దర్శనమునకు సరి అయిన ఫలితమియ్యగలదు. ఎందరో సిద్ధయోగీంద్రులు ప్రేమ ముప్పిరిగొని నామము పలికిడి వారు మహానుభావులు. వారు జీవన్ముక్తులు. ఆంజనేయ స్వామి చైతన్య మహాప్రభువు వంటి భాగవతోత్తములు ఇటువంటి అమృతతుల్యమైన బోధను విచారించి పలికే అవకాశాన్ని అవ్యాజమైన కృపతో వాత్సల్యముతో దయతో అయ్యో బిడ్డలను ఉద్ధరించాలే అని సంకల్పించి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన అపార వాత్సల్యమూర్తి సచ్చిదానంద ఘన స్వరూపము గంగాది పుణ్యతీర్థ సమానము అయిన పూజ్య గురుదేవులకు జీవితాంతము జీవితానంతరము కూడా సభక్తికముగా పాదాభివందనములు. ఈ జీవితము శ్రీ గురు దత్తము చేస్తూ సర్వము శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చయద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే.
చాలా బాగా మాట్లాడారు శ్రీవాణి గారు. ఈవిడ వివరించిన దాంట్లోనే కదా మనకు ఉచ్చారణ విచారణ స్మరణ అని చెప్పి గురుదేవులు అద్భుతంగా వివరిస్తారు కదా. మనం కానీ మనం నామం ఉచ్చరిస్తున్నప్పుడు ఇది చేస్తున్నామా అనేది ప్రశ్న. కేవలం ఉచ్చారణతోనే ఉండిపోతున్నామా లేకపోతే విచారిస్తున్నామా, 10 సార్లు అంటే ఒక్కసారైనా విచారం చేస్తున్నామా అనేది ప్రశ్న.
ఇది మనము ఎప్పుడు తరిచి చూసుకుంటూనే ఉండాలి. విచారణలోకి స్మరణలోకి వెళ్ళగల విధం కదా.
అవును. అలాగే ఈ ఇప్పుడు ఇవి మాట్లాడిన దాంట్లోనే గురుదేవులు రామ శివ కృష్ణ ఇవన్నీ అద్భుతంగా వివరిస్తారు. అసలు అన్ని బ్రహ్మంలోకే పర్యవసిస్తున్నాయి అనేది అది అసలు భలే అద్భుతమైన సమన్వయం కదా.
అవును, మరి గురుదేవులు అంటేనే సమన్వయం అంటేనే గురువులు కదా. తర్వాత మధుకర్ గారు. మధుకరము అంటే తుమ్మెద అంట. కానీ నాకు మధుకర్ అని విన్నప్పుడు కృష్ణ పరమాత్మ స్ఫురిస్తున్నారు. మధురాధిపతి అఖిలం మధురం కదా.
అవునవును, నాకు కూడా మరొక విషయం కూడా గుర్తొస్తుంది. గురుదేవులు ఒక విషయం చెప్తారు తుమ్మెద గురించి. తుమ్మెద మాత్రమే పువ్వుల్లోని మకరందం ఆస్వాదిస్తుంది, అలాగే యోగులు మాత్రమే ప్రపంచంలో పరమాత్మ అనే రసాన్ని తెలుసుకుని ఆస్వాదించగలరు అని చెప్తూ ఉంటారు. ఇక మనం మన రెండవ వక్త అయిన మధుకర్ గారిని ఆహ్వానిద్దాం. ఆయన నామ అపరాధముల గురించి వివరిస్తారు, అలాగే నామం పైన అనురాగం దాని గురించి కూడా మాట్లాడతారు.
శ్రీ మాత్రే నమః. శ్రీ కుమార కరుణాథ అంబాయి నమః. శ్రీ గురుభ్యో నమః. గోదానములు కన్యాదానములు కోట్ల కొలది చేసిన పుణ్యము ఏదైతే వస్తుందో హరి అనే నామం పలకడం వల్ల అంత వస్తుంది. ఒక నీచ జన్మ పొందినప్పటికీ ప్రేమగా భగవన్నామమును పలికినారు అంటే వారు తపస్సులు యజ్ఞములు అనేక తీర్థ స్నానములు చేసిన వారు. వారు ఆర్యులు, వారు బ్రహ్మరుచులు అంటే సర్వ వేదములు అధ్యయనము చేసిన వారే అంటే బహుజన్మల పుణ్య ఫలముతో అవన్నీ చేస్తేనే కాని భగవన్నామమును ప్రేమగా పలకలేము అని అర్థము. భగవత్ కథల యందు ఆసక్తి కలిగేంత వరకే మనము కర్మలు చేయాలి. ఆ తర్వాత భగవత్ కథల మీద ఉన్న ఆసక్తి ఇక విషయముల మీద ఉండదు. తద్వారా కర్మలు చేయాలి కాబట్టి చేస్తాము. ధర్మరాజు గారు చెప్పినట్టు ధర్మం చేయాలి కాబట్టి చేస్తున్నాము. అటువంటి కథారతి ఏర్పడినప్పుడు మనము చేసే కర్మ నిష్కామ కర్మ అవుతుంది. ఇదే విషయాన్ని విద్యారణ్యుల వారు తన శంకర విలాసం గ్రంథంలో మూడు బ్రహ్మకల్పాలలో పొందిన జన్మలన్నింటిలో విడవకుండా పుణ్యములు చేస్తే అప్పుడు మనకు భగవంతుని నామము పైన ప్రీతి కలుగుతుంది అని చెప్పారు. ఇంకా ఇదే విషయాన్ని కాశీలో స్థిరపడిన పూర్ణేంద్ర సరస్వతి అనే ఒక యోగి తను రాసిన నామమాలిక అనే గ్రంథంలో అనేక జన్మల యందు పుణ్యం మనలో ఉంటే ఆదరముగా శివ అనే నామం పలుకుతాము అంటూ వివరించారు. తెలియకుండా శివ అని అంటే వాడికి ముక్తి ఇస్తాను అని అన్నారు శివుడు. అంటే తెలిసి అన్నవాడికి ఫలితం చెప్పనవసరం లేదు. నేను తెలియకుండా శివ అని అంటే ముక్తి ఇస్తాను అని శివుడు అన్నాడు కదా, ఆ మాట నిజమే. దీనికి ఉదాహరణ సువ్యాధుడు అనే ఒక బోయవాడు ఉన్నాడు. ఆ బోయవాడు తన పనిలో భాగంగా కశ్చిదాహర అంటే లాగు, ప్రహర అంటే కొట్టు, సంహర అంటే చంపు అనే మాటలు సంస్కృతంలో అనేవాడు. చివరకు కశ్చిదాహర ప్రహర సంహర అనే మాటలు ఎప్పుడు అనడంతో అతనికి శివుడు ముక్తి ఇచ్చేశారు. ఎందుకంటే కశ్చిదాహర ప్రహర సంహర అనడంలో హర అనే నామం ఉంది కదా, దాని వలన అమతితో అన్నా కూడా దాని తర్వాత రెండవ జన్మ అంటే మూడవ జన్మలో శివుడు అతనికి ముక్తి ప్రసాదించారు. నామగ్రహణము మూడు రకాలుగా చేయవచ్చు. ఒకటి మనసాగ్రహణము, కీర్తన గ్రహణము, శ్రోత్ర గ్రహణము. భగవన్ నామ రూప గ్రహణమే భజనము. మహాత్ములైన వారు దేవీ ప్రకృతి వారిలో ఉన్న కారణంగా అనన్య మనస్సుతో వారు భగవంతుని భజించుతారు. తద్వారా భగవంతుని గురించిన జ్ఞానం లభిస్తుంది. మొదటి సాధారణ ఉచ్చారణ దశలో ఏ పని చేసినా నామస్మరణ మానకు. నామస్మరణ నిత్యము చెయ్యవలెను. నామము పలుకుతున్నప్పుడు ప్రధానముగా నామము పలుకుతున్నాం కదా అని అపచారాలు చేయరాదు. నామము పలికేవారు ప్రధానంగా 10 అపచారాలు జరగకుండా జాగ్రత్త పడాలి. సత్పురుషులని నిందించరాదు, అసత్పురుషుల దగ్గర నామవైభవం చెప్పరాదు, విష్ణువు యందు శివుని యందు భేద బుద్ధి ఉండరాదు, శృతి వాక్యముల యందు అశ్రద్ధ, శాస్త్ర వాక్యముల యందు అశ్రద్ధ, గురువాక్యముల యందు అశ్రద్ధ, నామము వల్ల వచ్చే ఫలిత అర్థవాద భ్రమ, నిషిద్ధమైనవి చేయడం అంటే శాస్త్రము ఏది చెయ్యొద్దు అని చెప్పిందో దానిని చేయటము, విధిని వదిలివేయడం అంటే శాస్త్ర ప్రకారం చేయవలసినవి వదిలివేయడం. నామాన్ని ఇంకొక ధర్మంతో పోల్చిరాదు. ఈ 10 అపరాధములు ఏ దేవతానామముకైనా జరగకుండా జాగ్రత్త పడాలి. నామ అపరాధములు చేసిన వారు అయ్యో అపరాధం చేశానే ఇక చెయ్యను అని మళ్ళీ నామము తలుచుకున్నచో చేసిన నామ అపరాధములు తొలగిపోతాయి అని పద్మపురాణంలో చెప్పబడింది. అగ్నిపురాణంలో నామములు పలుకుతున్న వారిలో మూడు రకాలు ఉంటారు. మొదటి వారు స్వధర్మాన్ని పాటించరు, దయ కలిగి ఉండరు, ధనము పట్ల లోభము కలవారు. అటువంటి వారు భగవంతుని భక్తులు అయితే వారిని తామసులు అంటారు. వీరు భగవన్నామస్మరణ చేస్తున్నట్లయితే 10 జన్మల తర్వాత ముక్తి లభిస్తుంది. రెండవ వారు తన ధర్మాన్ని తన స్వధర్మం విడవకుండా పాటిస్తూ ఎక్కువగా హింస లేకుండా ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకుంటూ ఉన్న వారిని రాజస భక్తులు అంటారు. అటువంటి వారు నామస్మరణం చేయడం వలన మూడు జన్మల తర్వాత ముక్తి కలుగుతుంది. మూడవ వారు తన ధర్మాన్ని పాటిస్తూ నిష్కామముగా నిస్పృతితో పనులు చేస్తూ మంచి బుద్ధి కలిగి ఉండి తన కుటుంబ పరివారంతో సహా అన్నింటి అందు విరక్తి కలిగి ఉండి తనని తాను భగవంతునికి నివేదించుకున్నవాడు, భగవత్ అవతార కథల పట్ల ఇష్టమైన వాడు, భగవత్ కథలు ఏవి చెప్పినా ఆసక్తిగా వినేవాడు, ఎప్పుడూ శాంతముగా ఉండేవాడు, వారిని సాత్విక భక్తులు అంటారు. వారికి భగవంతునికి భేదం లేదు. ఇలాంటి భక్తుడు ఈ జన్మలోనే ఇప్పుడే ముక్తుడు అవుతున్నాడు. ఈ విధముగా నామము లీలారూపముగా ఒక అర్థము చెప్పినా విచారణ రూపంలో పరమార్థ దృష్టితో ఏకమైపోతుంది. ఈ మూడు భక్తులలో సాత్వికమైన భక్తి ఉత్తమ భక్తి. ఇది గుణాతీత స్థితికి తీసుకువెళ్తుంది. నామస్మరణ నామయోగం అంటే కంటే గొప్ప యోగము లేదు అని మహాభారతం స్పష్టం చేసింది. నామస్మరణకి దేశ కాలాది నియమాలు లేవు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా రామనామం పలుకవచ్చు. అలా పలుకడం వల్ల ముక్తినే పొందుతున్నారు. చైతన్య మహాప్రభు తన శిక్షాష్టకంలో ఈ విధంగా చెప్పారు. శ్రీకృష్ణ సంకీర్తనం వల్ల చిత్తం అనే అద్దం మీద ఉన్న మలినాన్ని తొలగిస్తుంది, భవదావ మహాగ్నిని తొలగిస్తుంది, శ్రేయస్సు అనే కలువలు వికసించేటటువంటి వెన్నెలలా అందుతుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. భగవానుడు అనేకమైన నామాలను తయారు చేసి ఆ నామాల నిండా తన సర్వశక్తులని నింపివేశారు. ఇలాంటి ఈ నామాలను నియమాలు లేకుండా ఎక్కడైనా ఎలా అయినా అనుకోవచ్చు. భగవన్ నామం గ్రహించవన్న వెంటనే కళ్ళ నుండి నీరు వచ్చి ఒళ్ళు పులకించి గొంతులు బొంగుపోతే ఆ శరీరాన్ని భోగభూమి అని అన్నారు శంకర భగవత్పాదుల వారు. మంత్రాలని దర్శించిన వారిని ఋషులే అని అంటారు. అలాగే మంత్రములన్నీ పరమాత్మను దర్శిస్తున్నాయి, దర్శింపజేస్తున్నాయి. కావున మంత్రాలకి కూడా ఋషి అనే పేరు ఉంది. వేదము చెప్పిన దేవునికి సంబంధించిన నామములే నామములు అవుతాయి. మిగిలినవి నామ భ్రాంతి, దేవతా భ్రాంతి అవుతాయి. అందుకనే ఎంతో యోగం ఉంటేనే కాని వేదమునందు దేవతలని ఆరాధించే హిందూ ధర్మంలో పుడతాము, హిందూ మతంలో దేవతానామాలు పలుకుతూ తరించిపోతాము అని మన గురువుగారు చెప్పారు. తత్సత్సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
మధుకర్ గారు చాలా బాగా వివరించారండి. ఇప్పుడు మనం ఒకసారి నామ అపరాధాలు చెప్పుకుందామా?
మొదటిది సత్పురుషులను నిందించరాదు. అంటే సత్పురుషులనే కాదు, ఎవరిని నిందించకుండా ఉంటే మంచిది.
రెండవది అసత్పురుషుల వద్ద నామం గొప్పతనం చెప్పరాదు.
విష్ణువునకు శివునకు భేదము చూపరాదు.
శృతి వాక్యములనందు అశ్రద్ధ ఉండరాదు.
శాస్త్ర వాక్యములందు కూడా అశ్రద్ధ ఉండరాదు.
దేశక వాక్యములందు అశ్రద్ధ ఉండరాదు.
నామము గొప్పతనం యందు అర్ధవాద భ్రమ కలిగి ఉండరాదు.
నామము చేస్తున్నాము కదా పర్వాలేదు అని శాస్త్రంలో కూడని అని చెప్పినవి చేయరాదు.
అలాగే శాస్త్రంలో చేయమన్నవి చేయకుండా ఉండరాదు.
నామమును ఇంకో ధర్మంతో పోల్చరాదు. ఎన్ని ధర్మాలైనా నామంతో సరికావు. అంతే ఇంకా మధుకర్ గారు ఇంకోటి కూడా చెప్పారు, నామం పైన అనురాగము. ఇది మనకి ఉందంటావా, పెంపొందించుకోగలగాలి కదా.
అవును. శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో, శ్రీ గురు పాదాజంబులు మదిలో స్థిరముగా నిలిచేదెన్నటికో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమి భయం లేదులే, దీనికి కూడా మన గురుదేవులు ధైర్యం ఇచ్చే ఒక ఉపాయం చెప్తారుగా. ఒకరికి రుచి చూడటం పోయే ఒక రోగం వచ్చిందట. వాడి నాలుగుకి రుచి తెలియట్లేదంట. అప్పుడు వైద్యుడు ఒక పట్టిక బెల్లం ముక్కిచ్చి చప్పరించమన్నారట. అయినా వాడికి తెలియకపోతుంటే ఇంకా చప్పరించమన్నట. అప్పుడు క్రమంగా అతనికి నాలుగుకి రోగం పోయి అది తీపి అని తెలిసిందంట. అలాగే భగవన్ నామం పై రుచికి భగవన్ నామమే మందు. ఇందాక మధుకర్ గారు చెప్పారు కదా, చైతన్య ప్రభు చెప్పింది, శ్రీకృష్ణ నామము మన మనసుకున్న మాలిన్యాన్ని తీసేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి రుచి కలగకపోదు ఎప్పటికో అప్పటికి. కాబట్టి మనం అధైర్యపడకుండా అలా చేస్తూ ఉండడమే.
అవును. ఇక వీణా గారిని పిలుద్దామా? వీణా అంటే మరలా మనకి వీణాపాణి అయిన ఆ చదువుల తల్లే గుర్తుకొస్తుంది. వీణా గారు, ఇప్పుడు కలియుగంలో నామము ఎందుకు ముఖ్యము? సర్వ అభిష్టాలు తీర్చే విష్ణు భగవన్ నామాలు ఏమిటి? నామానికి వేద ప్రమాణం ఉందా అని వివరిస్తారు.
శ్రీ గురుభ్యో నమః. మధుగా ఇప్పుడు పాడిన శ్రీకృష్ణాయన నామంత్ర రుచి, ఆ ఒక్క పాట చాలండి మన జీవితాలు తరించడానికి. ఆ పాట విని విచారణ చేసి జీర్ణం చేసుకుంటే ఇంకా చాలు, గురువుగారి బోధంతా మనకు వచ్చేసినట్లే. తర్వాత అంకంలోకి మనం వెళ్తూ పరాశరుడు నాలుగో ఉల్లాసం చెప్తూ ఉన్నారు. ఇందులో మొదట మనకు తెలిసినవే అయినా కలియుగం గురించిన లక్షణాలు, అయితే కలిలో మనకున్న మహదవకాశం ఏంటి అని చెప్తూ, తర్వాత వేద ప్రమాణాలతో నామ సంకీర్తనం గొప్పతనం చెప్తూ ఉంటారు. దీనికంటే ముందు అమ్మ శారదాదేవి, దివ్యజన్ని శారదాదేవి, ఒక మనిషికి రోజుల్లో ఎన్నిసార్లు నామస్మరణ చేసే అవకాశం ఉంది అనేది చెప్పారు. కనీసం 21,600 సార్లు చేయొచ్చు అని అమ్మగారు చెప్తారు. అలా ఎందుకంటే మనం రోజులో 21,600 శ్వాసలు తీసుకుంటాము, ఆ ఒక్కొక్క శ్వాసతో పాటు నామం చేస్తూ 21,600 నామాలు నామ సంకీర్తన చేయొచ్చు, ఏదో ఒక నామం అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఇంకా ఈ కలియుగ లక్షణాలు ముందుగా చెప్తూ పరాశరుడు, మనం నియమరహితంగా వేదాలు చదవటం, అలాగే యజ్ఞాలు చేయకుండా ఉండటం, దానాలు చేయకపోవటం, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ధర్మాలు పాటించకుండా ఉండటం, అంటే సన్యాసులకి మిత్రత్వం, అలాగే వానప్రస్థంలో పరిగ్రహణ, స్త్రీలు భర్తని శిక్షణలో పెట్టడం, పాలకులు ప్రజల్ని రక్షించకపోవటం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కలిలో. అలాగే వేద విరుద్ధ మార్గాలు, పాషణ మార్గాలు, అల్పాయుష్కులు, బాలమృత్యు, సదాచారం, శౌచం విడిచిపెట్టడం, ఇవన్నీ ఉన్నా కూడా కలిలో పుట్టాలని తెలిసిన వాళ్ళు అనుకుంటారు. ఎందుకు అంటే దోషభూయిష్టమైన కలిలో ఒకే ఒక సంలక్షణం నామ సంకీర్తనం. కృతయుగంలో మనకి 10 సంవత్సరాల ధర్మాచరణ వచ్చే వల్ల వచ్చే ఫలితం, త్రేతాయుగంలో 1 సంవత్సరంలో, ద్వాపరంలో 1 నెలలో, అలాగే కలిలో 1 రోజులో వస్తుంది. ఏ యుగంలో అయినా నామ సంకీర్తనం మనకు కావాలి, అయితే కలిలో నామం మాత్రమే అవసరం. కలో కేశవ కీర్తన. ఆత్మగుణాలను పెంపొందించుకుంటూ అల్పధర్మమైన స్వల్పమప్యస్య ధర్మస్య స్వామి అంటారు కదా, అలాగే అల్పధర్మమైన కర్మ కూడా మహాఫలితాన్ని ఇస్తుంది. కేశవ కీర్తనం చాలా సులభం, కానీ బుద్ధి పుట్టడం చాలా కష్టం. అదే కదా కలియుగం అంటే. ఇలాంటి కలియుగంలో మనకి త్యాగే చెప్తారు, ప్రేమము పిరిగొని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అని. అలాగే తెలిసి రామ చింతనతో నామము సేవే ఓ మనస, తెలిసి రామనామం ఒకటి చేస్తే చాలు అని. అయితే మన కలిదోషాలు మనని నామాలు చేయనివ్వవు అని. సరే, ఇంకా మనము నామం గురుగారు అన్నింటిలో చెప్తున్నట్లు మళ్ళీ మనకి కేశవ రెండే ఉన్నాయి నామాలు, హరినామము హరనామము. వాటి గురించే మళ్ళీ ఇంకొకసారి ప్రాముఖ్యత చెప్తూ ఉన్నారు. గురుగారు చెప్పినట్టు ఈ నామయోగం అంతా ఇప్పటిదాకా జరిగిన ప్రవచనాలన్నింటినీ సారాంశంగా మనం తీసుకోవచ్చు. విష్ణునామం తీసుకుంటే మన చిత్తం అంతా శుద్ధమైపోతుంది, స్వస్వరూప దర్శనం అవుతుంది, అంటే ఆత్మదర్శనం అవుతుంది. ఎలాగా అంటే ఎలా బంగారం ఎలాగైతే అగ్ని వల్ల శుద్ధం అవుతుందో, అలాగే మన మనస్సు మన చిత్తం కూడా విష్ణువు అనే అగ్ని వల్ల శుద్ధమైపోతుంది. ఇక నామస్మరణ గురించి ఇంకొక ఉదాహరణ గురువు గారు చెప్తూ, సింహం అరవంగానే మిగిలిన జంతువులన్నీ సద్దుమణిగిపోయినట్లు నామస్మరణ వల్ల పాపాలన్నీ కూడా సద్దుమణిగిపోతాయట. ఇక మనం నామ సంకీర్తనలో ఇంకా కొన్ని విశేషాలు చూసుకుంటూ, హరినామస్మరణతోటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు అపవర్గమైన మోక్షాన్ని కూడా ఇస్తారట. నరకంలో బాధలు పడే వాళ్ళని చూసి యమధర్మరాజు అనుకుంటారు, అయ్యో ఎంత ఎంత దురదృష్టవంతులు వీళ్ళు, నారాయణ అనే ఒక్క నామం వల్లనే తరించగల వాళ్ళు కూడా అదొక్కటి అనలేక ఈ నరకంలో పడున్నారు కదా అని. ఇది విష్ణు ధర్మోత్తర పురాణంలో మనకి చెప్తారండి. మనకి ఇంతకు ముందు వాణిగారు కూడా చెప్పినట్టు, గురుగారు ఎప్పుడు చెప్తున్నట్లు, బ్రహ్మ ఒక్కటే కదా ఇన్ని పేర్లు ఎందుకు అంటే మళ్ళీ లోకాలకు ఉపకారం కోసం అని చెప్తారు. మనకి చిలుక పేరుతో ఉన్న శుక మహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పింది అదే కదా, సర్వం బ్రహ్మమయం జగత్తు అయితే మరింత వాంగ్మయం ఇన్ని పురాణాలు ఇవన్నీ ఎందుకు అంటే ఆ సర్వం బ్రహ్మమయం జగత్ అని తెలుసుకోవడానికి అనుభూతి అనుభవం రావడానికి అని చెప్తారు కదా అలాగనమాట. ఇహ వాసుదేవ అచ్యుత అనంత అజ సత్య పురుషోత్తమ పరమాత్మ ఈశ్వర ఈ నామాలన్నీ మోక్షాన్ని కలిగిస్తాయట. ఇప్పుడు మనకి ధర్మాలు నాలుగు పురుషార్థాలకి ఉపయోగపడే నామాలు చెప్తూ ఉన్నారు. ముందు మోక్షం గురించి చెప్పేశారు ఎందుకంటే మన లక్ష్యం అదే కదా. ధర్మకృత్ ధర్మకృత్ ధర్మి ధర్మాత్మ విశ్వకృత్ శుతి శుచిషట్ విష్ణు యజ్ఞాంగ పుష్కరాక్ష అధోక్షజ శిపివిష్ట యజ్ఞేశ యజ్ఞవాహన ఇవన్నీ మహాధర్మం కలిగించే నామాలట. ఇంకా మనకి ధర్మం అయిపోతే ఇంకేం మిగిలింది, అర్థం కాము. అర్థం కోసమేమో శ్రీధ శ్రీష శ్రీనివాస శ్రీనిధి శ్రీనికేతన శ్రీష శ్రీపతి శ్రీమాన్ శ్రీవత్సలాంచన ఇవి కొన్ని నామాలు మనకి అర్థం కోసం. ఇక కామం కోసం కామ మాధవ అనే నామాలు. తర్వాత జయ విష్ణు త్రివిక్రమ నామాలేమో జయం కలగడానికి. నృసింహోపాసతో మనకి చాలా రకాల లాభాలు ఉన్నాయండి. దుష్టశమనం దుష్టబాధలు కలగటానికి, అలాగే గ్రహ నక్షత్ర పీడలు శత్రుపీడలు దేశంలో పీడలు నేత్రబాధలు వీటన్నిటికీ నృసింహ బాధలు అన్నారు, నృసింహనామం అన్నారు. రామ పరశురామ ఈ నామాలు కూడా నేత్రబాధల్ని తగ్గిస్తాయట. మందులు వేసుకునేటప్పుడు కూడా మన నామాలు పలకాలి, కేశవ పుండరీకాక్ష పుష్కరాక్ష అచ్యుత అనంత. యుద్ధంలో జయం కోసం అపరాజిత, అలాగే జలంలో వరాహస్వామి, శంఖచక్ర గదాశాంగాలతో కూడి ఉన్న విష్ణువు స్మరిస్తే దిక్కుల నుంచి రక్షణ, వ్యవహారంలో రక్షణ కోసం సర్వేశ్వరుడు, పాపనాశనం కోసం గరుడ ధ్వజుడు, స్నానం చేసేటప్పుడు దేవతార్చన హోమం నమస్కారం చేసేటప్పుడు వాసుదేవ. ఇలాగ చెప్పుకుంటూ మనకి గురుభ్యో నమః శిష్య బృందానికి మన గురువు గారు అనుగ్రహించిన నామం హయగ్రీవ అనుకోవచ్చు. విద్యార్థులకి మోహ విభ్రాంతులకి మనస్సు చెలించే వాళ్ళకి ఈ లక్షణాలన్నీ మనందరికీ ఉన్నాయి. మనసు నిలకడ అవ్వాలనే కదా ఈ ప్రయత్నం అంతా, అలాగే విద్యార్థులు దానికోసమని హయగ్రీవ నామం స్మరించుకోవచ్చు. పంటలు పండడానికి బలభద్రుడు, ఇలాగ సత్సంతానం కోసం జగత్సూత సుప్రజ, దంపతుల మధ్య సయోధ్య కోసం శివం. ఇలాగ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి ఫైనల్లీ గురువుగారు ఒక మాట చెప్తారండి, నీకు రుచించిన ఏ నామం అయినా సరే ఏ ప్రయోజనం కోసం అయినా సరే జపించు. మనకి ఒక భజన ఉంటుంది ప్రేమ సే బోలో భావ సే బోలో అని, అది ముఖ్యము. వేద ప్రతిపాదితమైన ఏ నామం అయినా సరే ఏ ప్రయోజనమైనా కలగజేస్తుంది అని. అలాగే ఇంకా మనం నామం వేదాలలో ఎలా నామాల్ని ప్రతిపాదించారు, ఎందుకంటే ఒక థియరీ కొంతమంది అంటారు వేదాల్లో ఈ నామాలు లేవు తర్వాత పురాణాల్లో వచ్చాయి అని, అదంతా ఖండించడానికి గురువుగారు వేదాల్లో పలు చోట్ల మనకి ఈ నామ సంకీర్తన ఎలా ఆవిష్కరింపబడింది అని చెప్తూ ఉంటారు. ముందుగా జ్ఞానార్థులు విష్ణునామ జపం చేస్తే ఈ జ్ఞానార్జనకు అడ్డుపడే ప్రతిబంధకాలన్నీ తొలుగుతాయి. మనకి ఇంతకుముందు చెప్పిన హయగ్రీవ కూడా అదే కదా. సరే, ఋగ్వేదంలో త్రిదేవుడు త్రివిక్రముడు అయిన విష్ణువు నామాన్ని చిలకల వలె జ్ఞానులు యోగులు పలుపుతూ ఉంటారు, వారు నిశ్చలులు సుజనులు అవుతారన్నారు. చిలక అంటే మనకి శుకమహర్షే గుర్తు రావాలి, అంతటి యోగులు కూడా ఈ నామ జపంతో తరిస్తారట. నారదీయ పురాణంలో ప్రహ్లాదుడు నారదుడితో నామ మహిమ ఇట్టిది అని మనం చెప్పలేము, చెప్తే దేవతలు శపిస్తారు అని చెప్తారు. తర్వాత ఇది చాలా ముఖ్యమైన విషయం అండి, గర్భోపనిషత్తు. రమణులు ఎప్పుడు చెప్తుంటారు ఈ గర్భోపనిషత్తు. అందులో నుంచి గురుగారు ఒకటి చెప్తారు, మనకి జీవుడికి గర్భంలో పడ్డాక 7వ నెలలో శరీరం నిర్మాణం అయినాక 7వ నెలలో చైతన్యం జీవుల్లో ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ గర్భావాస నరకాన్ని తట్టుకోలేక ఆ గర్భంలో ఉండే ఆ పరమేశ్వరుణ్ణి, ముక్తినిచ్చే పరమేశ్వరుని శరణు వేడతాడట. ఇంకా చాలు, ఇది నాకు చివరి గర్భావాసం, ఇంకా నాకు ఈ శిక్ష విధించద్దు, నేను బయటకు వస్తే నీ నామమే నీ కాళ్లే పట్టుకుంటాను, తరింపజేయి అని 7వ నెలలో బుద్ధి వస్తుంది మనకి జ్ఞానం. అయితే బయటికి రాగానే మర్చిపోతాం, మనకి ఇప్పుడు ఇప్పుడు కూడా అసలు ఎక్కడ జ్ఞాపకము అది ఎప్పుడో ఎప్పుడన్నా జరిగినట్టు కూడా అనిపించదు. అదే కదా అజ్ఞానం. ఆ అజ్ఞానం నుంచి బయటపడటానికి మళ్ళీ విష్ణునామం. అలాగే యాజ్ఞవల్కుడిని బ్రహ్మచారులు ఏ నామం చెప్పి ఏం చెప్పిస్తే అమృతత్వం వస్తుంది అని బృహజాబాలోపనిషత్తులు అడిగితే శతరుద్రియం గురించి చెప్తారు. ఎందుకంటే శతరుద్రియం అంతా అమృతుడైన హరినామాలు, హరనామాలు, వాటి గురించి చెప్పి అది స్మరించమని చెప్తారు. దాని నుంచే మనకి గురుగారు రుద్రశ్రుత్రిసతి అలాగే శతరుద్రియం మనకి స్తోత్రం కూడా ఇచ్చారు కదా. ఇంకొక ముఖ్యమైన విషయం, హృదయ కమలంలో శబ్దజాల సారమై ఉన్న ఒకడున్నట్ట. ఆ శబ్దజాల సారమైన వాడి నామం మహాదేవుడు. మనకి ఇంకొక వేరే వేరే సందర్భాల్లో గురువుగారు చెప్తారు, మహాదేవ మహాదేవ మహాదేవేతి రోదనం వత్సం గౌరీవ సమేతం గౌరీశమనుతిష్ట అనుధావతి అని. మహాదేవ 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 అని మూడు సార్లు అనగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేస్తారట ఆ గౌరమ్మతో సహా. కానీ భావము ప్రేమ. అలాగే శివ శివ శివ, ఈ శివ అనే నామానికి మూడు సార్లు అనక్కర్లేదు, ఒక్కసారి అనగానే ముక్తి ఇచ్చేస్తారట. ఆ మిగిలిన రెండిట్లో ఏం చేస్తారు స్వామి అంటే లోకోపకారాన్ని కలుగజేస్తారు. ఇలాగ తెలిసి కానీ తెలియక కానీ రుద్రంలోని కొన్ని మంత్రాల అర్థాలు కూడా చెప్తారు ఇక్కడ. తెలిసి కానీ తెలియక కానీ చేసే నామాలు పాపాలన్నింటికీ పరిహారం శివనామం. మళ్ళా శివనామమా హరినామమా రెండు ఒకటే కదా. సో శివనామం. అలాగే సుఖాలు తొలగించడానికి, దుఃఖాలు సుఖాలు కలిగించడానికి, దుఃఖాలు తొలగించడానికి అనేక నామాలతో ఉన్న ఒకే బ్రహ్మాన్ని స్మరించుకుంటూ సర్వం సద్గురు చరణారవిందార్పణం.
వాణి గారు చక్కగా వివరించారండి. మహాదేవ 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 దయానిధే భవానేవ 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 గతి. ఈ కలిదోషాల గురించి మాట్లాడారు కదా వీణా గారు, అయితే ఇప్పుడు ఆ కలిదోషంలో ఒకటి ఎప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే, ఇప్పుడు కూడా కొందరు ఇన్ని దేవతలు ఎందుకు, ఇన్ని రూపాలేంటి, ఇన్ని నామాలేంటి అంటూ మూర్ఖంగా ప్రశ్నిస్తూ ఉంటారు కదా.
అవును, మనకి ఎన్ని అవసరాలు, పరమాత్మ అన్ని రూపాలు అన్ని నామాలు స్వీకరించి మన కోసం వస్తాడు అని మనం చెప్పాలి.
అవును, అదే ఒకే ఈశ్వరుడు ఇన్ని రూపాలు తీసుకున్నారనే స్పృహ ఉంటే చాలు. ఎలాగే దీనికి ఒక ఉపమానం కూడా చెప్తారు గురుదేవులు, ఇన్ని కూరగాయలు ఎందుకు, ఒకటే వండుకుని తింటూ ఉండొచ్చు కదా అంటే మల్టీవైటమిన్ డైట్ లాగా కదా. అలా మన ధర్మం సనాతన ధర్మం అంటే మల్టీవైటమిన్ డైట్ అండి అని చెప్తూ ఉంటారు కదా. మన నాలుగో వక్త సుభాషిణి గారు. సుభాషిణి అంటే మధురమైన వాక్కు కలది అని కదా. ఇది వింటే నీకు లలితమ్మ మాటల గురించి గురుదేవులు ఒక చెప్తారు, అది గుర్తుందా నీకు?
సరస్వతీదేవి పశుపతిపై కీర్తనలు చేస్తున్నప్పుడు వీణా వాయిస్తూ ఉంటే అమ్మవారు సాధు సాధు అంటారు. అప్పుడు నా వీణ కంటే నీ వాక్కు మధురంగా ఉందమ్మా అని సరస్వతీదేవి తన చెంగుతో వీణని కప్పేసింది కదా. అదేనా నువ్వు అడిగేది?
అవును, అదే అదే గుర్తొచ్చింది నాకు కూడా. ఇంకా సుభాషిణి గారు, మనకి నామం మంత్రం ఎలా అవుతుంది, నామము క్రమశహా ఏమి చేస్తుంది, ఈ వివరాలన్నీ వివరిస్తారు.
శ్రీ గురుభ్యో నమ, శ్రీమాత్రే నమః. నామాన్ని యోగం ఎలా చేసుకోవాలి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ మన ప్రయోజనాలు తీర్చడం కోసం ఒక రూపం దానికో నామాన్ని పొంది మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఇష్టనామాన్ని ముందు జపించాలి. ఒక్కొక్క నామం ఒక్కొక్క ప్రయోజనం తీరుస్తుంది. ఆది శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో అచ్యుత అనంత గోవింద విష్ణు మురారే హరే నాద నారాయణ ఇది దేవ ప్రసీద అని ఏ భావంతో ఈ నామాలు ఉన్నాయో అలాగే అనుగ్రహించు తల్లి అని విష్ణుభుజంగ స్తోత్రంలో వివరించారు. అలాగే శివభుజంగంలో కూడా వివరించారు. హరిహరులకు అభేదం అనే భావన చూపించారు. మంత్రం అంటే శక్తిమంతమైన శబ్దం. భగవన్నామం సహజంగా శక్తిమంతాలు. నామం మంత్రం ఎందుకవుతుంది? వేద మంత్రాల్లో నిక్షిప్తమైనవి, బీజాక్షర నియమాలతో కూడినవి, వాటికి ఉపదేశాలు చాలా అవసరం. అటువంటి ఏ ఉపదేశాలు లేకుండా జపించగలిగే మంత్రం నామం. దానికి ఎటువంటి ఉపదేశాలు నిషేధాలు కూడా లేకుండా ఉంటాయి. నామం మంత్రం ఎలా చెయ్యాలి అంటే ఏకనిష్ట అవసరం. గురువు గారు ఏకనిష్ఠ గురించి చాలా నొక్కి చెప్పారు. ఏకనిష్ఠ అంటే అపారమైన విశ్వాసం. ప్రీతితో ఏ దేవతను ఉద్దేశించి చెప్తోందో అది భక్తితో చేస్తే నామభక్తి అవుతుంది. అన్ని యజ్ఞాల్లో కంటే నామస్మరణ గొప్పది. గురువు గారు మనకి అతని ఉపాసనా బలంతో ఏ నామం ఇచ్చినా అది మంత్రం అవుతుందని చెప్పారు. కబీర్ కాశీక్షేత్రంలో ఉంటూ నామాన్ని అంగీకరించి ఉపదేశం పొందాలని తలచి గంగా తీర్థం వద్ద ఒక సిద్ధ పురుషుడు స్నానం చేసి వస్తుంటే కాళ్ళ మీద పడతాడు. ఆయన రామరామ అనేసరికి అది మంత్రోపదేశంగా స్వీకరించి తరించిపోయాడు. శివరహస్యంలో బీజమంత్రాలు ఉపదేశం పొందే అధికారం లేని వారికి కూడా శివశివ అనే మంత్రాన్ని గురువు అనగానే ఉపదేశం పొంది తరించిన వాళ్ళు ఎంతో మంది. గురువు ఇచ్చిన నామాన్ని యథాతథంగా జపించాలి. వాటికి ఏ తోకలు అవసరం లేదు. శివ రామ కృష్ణాలు నామాల్లో ఏ తోకలు ఉపదేశాలు లేకుండా సిద్ధిని ఇస్తాయని తెలిపారు. గణపతి నామ గొప్పతనాన్ని చెప్తూ ఏకదంత వక్రతుండ అనే నామాలు రూపవైభవంతో పాటు బ్రహ్మతత్వాన్ని వివరించడానికి తోడ్పడతాయి. గణపతి అంటే విశ్వగణాలకు ముందు ఏకంగా ఉన్న పతి అని అర్థం. ఏకదంత అంటే ఏక ప్రధానం, దంత అంటే బలం, అంటే ప్రధానమైన బలం కలవాడు ఏకదంతుడు. వక్రతుండ అంటే మాయను తొలగించేవాడు అని అర్థం. తెలుసు చేసినా తెలియక చేసినా నామం మనల్ని తరింపచేస్తుంది. నామార్థ విచారణ బ్రహ్మ తత్వానికి దారితీస్తుంది. రజ తమో గుణాలు పోగొట్టి సత్వగుణం పెంపొందిస్తుంది. అంతర్ముఖత్వాన్ని కలుగజేసి చిత్తశుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి ముక్తిని ప్రసాదిస్తుంది. పరమ పాపాత్ముడికి కూడా నామం చేస్తే పుణ్యాత్ముడు అవుతాడు. వాల్మీకి రామ నామ జపంతోనే మహర్షి అయ్యాడు. స్త్రీ పురుష భేదం లేకుండా నామాన్ని జపించి సిద్ధి పొందవచ్చు. గణేశ పురాణంలో ఉద్గల మహర్షి చూపుల వల్ల ఒక కిరాతకుడిలో పరివర్తన కలిగి అతను గురువు ప్రసాదించిన శ్రీ గణేశాయ నమః అనే నామాన్ని భూమధ్యంలో జపించి భృషుండు అనే మహర్షిగా పేరు పొందాడు. భృషుండ మహర్షి నేటికీ ఉన్నాడు. భృషుండు అంటే భూమధ్యంలో తుండం కనగలవాడు అని అర్థం. అన్ని బీజాక్షరంలో గొప్ప బీజాక్షరం శ్రీకారం. మొదట శ్రీకారం పెట్టి చివర నమః చేర్చుకుంటే అది గురువు ద్వారా లభిస్తే సిద్ధిమంత్రం అవుతుంది. ఒక నామాన్ని ప్రీతితో పట్టుకుంటే చాలు, జీవితం ధన్యమైపోతుంది. శ్రీరామ నమ జపం అనే సంజీవని హృదయంలో ఉంటే ఆలాహలంలో పడ్డా, మృత్యువులో పడ్డా, ప్రళయంలో పడ్డా భయం ఉండదు. పామరుడే నామాన్ని జపించి సంసార సముద్రం దాటుతుంటే హనుమతన వద్ద ఉన్న రామ నామ అంగుళీయకం 100 యోజనాల సముద్రం దాటడానికి కష్టమేముంటుంది అని ప్రశ్నించారు. భగవన్నామం స్మరించడం, స్మరింప చేయడం అనేది మహాయజ్ఞం కింద వస్తుంది. ఇందులో ఒక చిన్న స్వానుభవం చెప్తాను. మా మామయ్య గారు చిన్నప్పుడు శ్రీరామనామ జపం చెప్తే చాక్లెట్ ఇస్తాననేవారు. మేము చాక్లెట్ కోసం రామనామం చెప్పేవాళ్ళం. ఫోన్ చేస్తే కూడా హలో అనుకోరు, శ్రీరామ అనండి అని అలవాటు చేశారు. అప్పుడు దాని గొప్పతనం తెలియదు. మొన్న గురువు గారు చెప్పాక దాని గురించి ఆనందాశ్రువులు వచ్చాయి. మా తాతగారు ఏ పని చేసినా పార్వతీ అని తలిచేవారు. పార్వతీ అన్నం తిను, పార్వతీ స్నానం చేయి, పార్వతీ పడుకో అంటే మేము ఆయన చూసి ఎక్కిరించేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళం. ముద్ద ముద్దకి భగవన్ నామం చెయ్యాలని గురువు గారు చెప్పాక మా తాతగారు చేసిన పని గొప్పతనాన్ని మాకు తెలిసి వచ్చింది. అలాగే అమ్మకే కాదండి, అయ్యకు కూడా బోల్డ్ అయ్యకే కాదు అమ్మకు కూడా బోల్డ్ నామాలు ఉన్నాయి. అమ్మ నామ పారాయణ ప్రత్య ఎలా చెయ్యాలి? భక్తితో జ్ఞానంతో ధ్యానం చేస్తే యోగం అవుతుంది. అయగ్రీవుడు అగస్త్యుడితో చెప్పిన మాటలు, ఉమానామాన్ని ఎవరు ఎక్కువ పానం చేస్తాడో వాడు తల్లుపాని పానం చేయాల్సిన అవసరం ఉండదు, అదే చర్మ దశ అని చెప్పాడు. ఉమా అంటే ఓం ఇతి ఉమా. ఎన్ని అపరాధాలు చేసినా జగదంబా నామాన్ని భక్తితో ఉచ్చరిస్తే అపరాధాలు పోవటమే కాకుండా బ్రహ్మాదులకు కూడా తెలియని స్థితి పొందుతారు, అంటే కైవల్యం లభిస్తుంది. అంబ, అంబిక, శ్రీమాత నామాలు చాలా విశేషమైనవి. అంబ అంటే అంతర్భైశ్చ తత్సర్వం వ్యాప్తి నారాయణ స్థిత అనే దాంట్లో అంతలోని మొదటి అక్షరము, బహిష్టలోని మొదటి అక్షరం బాని తీసుకుంటే అంబ అవుతుంది. అది నారాయణ నారాయణీ స్థితిని చూపిస్తుంది. త్రయంబక, అంబ, నారాయణ విశేష భావాలతో నామాన్ని ఉపాసిస్తే మనము త్రిగుణాలని దాటుకుంటాము అని. అమ్మ అంబ అని పిలిస్తే మాతృరూపంలో అమ్మ మనల్ని అనుగ్రహిస్తుందని రామకృష్ణ పరమహంస కూడా ఈ మాతృభావాన్ని ఎక్కువ ఉపాసన చేయమని వ్యాఖ్యానించేవారు. పంచాయతనంలో సూర్యుడిని ఆదిత్య హృదయంలో 125 నామాలతో ఉచ్చరిస్తూ విజయం లభిస్తుందని అగస్త్యులు రాముడికి చెప్తే రాముడు మనకి నామ విద్యను ఎలా చెయ్యాలో అందించాడు. భగవద్గీతలో ఎన్ని యజ్ఞాలు ఉన్నా జపయజ్ఞం గొప్పదని పరమాత్మ ధృవీకరించారు. జపయజ్ఞానికి ఏ ద్రవ్యాలు అవసరం లేదు, ఎక్కడ ఎప్పుడైనా చేయవచ్చు. భగవన్ నామాన్ని చేసేవాడు చెడిపోడు సరిగ్గా తత్ఫలితాల్ని పొందుతాడు. నామం వేదాలు దీక్షలు చేసే అర్హత లేని వారికని భావిస్తే అది మందబుద్ధులు అని చెప్పారు. ఒక శ్లోకంలో గురువుగారు బ్రాహ్మణులకైనా యతులకైనా యోగులకైనా స్మృతివంతులకైనా వేదాంతులకైనా కర్మ చేసేవారికైనా చండాళ్ళకైనా భగవన్ నామంచే తరింపగలరని చెప్పారు. హరి నామస్మరణ చేసినప్పటికే తనదైన స్వయధర్మం వదిలితే భ్రష్టుడవుతాడు. పతితుడై ఉన్న వాడు పశ్చాత్తాపంతో భగవన్ నామం చేసి శరణు పొందితే తరించగలడు. నామం చేస్తూ సదాచారం పాటించాలి. నామం ఒకటే చేస్తే కోటి గోదాన ఫలితము, గ్రహణాదులు ఎందు స్నానము, గంగాతీర కాశీ ప్రయోగం అంది 10,000 కల్పాలు ఉన్న ఫలము, మేరు పర్వతమంత సువర్ణ దానము చేయటం వచ్చే ఫలం, గోవింద నామానికి శత అంశ కూడా సరిపోదని ఆదిశంకర్లు ఉత్కటించారు. బ్రహ్మసూత్రాల్లో నామాన్ని నిర్విశేషంగా సవిశేషంగా ఉపాసించాలని చెప్పారు. నామ రూపాలు శ్రద్ధతో పట్టుకోవాలి. దైవీ గుణాలు పెంచుకుని శ్రద్ధాభక్తి దాన శ్రమ అంటే ఇంద్రియ నిగ్రహంతో నామం చేస్తే యోగం అవుతుంది. గురువుగారు ఒక శ్లోకంలో ఏ గతి లేని వారికి నామమే గతిని, విష్ణునామం చేస్తే పాపం పోతుందని, మనకి నామం 7 ప్రయోజనాలను చూపిస్తుందని, అవి పుణ్యం పుడుతుంది, పాపం పోతుంది, పుణ్యం పుడుతుంది, క్రమంగా అన్ని సుఖాల మీద వైరాగ్యం కలుగుతుంది, గురు పాద పద్మాల యందు భక్తి కలుగుతుంది, తత్వజ్ఞానాన్ని సిద్ధిస్తుంది, జనన మరణ బీజాలను దగ్ధం చేస్తుంది, పూర్ణ ఆనందాన్ని పొందేటట్టు చేస్తుంది. కనుక మన అందరం సులభంగా కనిపిస్తున్న ఈ నామయోగాన్ని కష్టం చెయ్యడం కష్టం అని కాకుండా చేస్తూ ఉంటే మనం ఎప్పటికైనా సిద్ధిని పొందుతామని గురువుగారు చెప్పారు. కానీ మనం జగజ్జనైన శారదామాత ఆవిడ 100 రోజుకి 100 జపం చేసేవారు. అంత మహోన్నతిలో 100 జపం చేస్తే మనం ఎంత చెయ్యాలి? ఒకసారి మన అందరం కూడా నామాన్ని విదలకుండా మన దినచర్యలో ఒక భాగం చేసుకోవాలని నా విన్నపం. ఆ పరమేశ్వరుడు అకుంఠితమైన దీక్షతో మనందరికీ ఆ నామ మీద భక్తిని ప్రసాదించమని, మనం కూడా శ్రద్ధతో నామ యోగాన్ని అవలంబించాలని కోరుకుంటూ సద్గురు చరణారవిందార్థ నమస్తు శ్రీమాత్రే నమః.
అంబికా విహరతు హృదయాంబరే, లలితాంబికా విహరతు హృదయాంబరే, త్రిపురాంబికా భువనాంబికా మదంబికా విహరతు హృదయాంబరే, లలితాంబికా విహరతు హృదయాంబరే అని గుర్తొచ్చింది. ఆవిడ అంబికా నామం గురించి చెప్తుంటే చాలా చక్కగా వివరించారు సుభాషిణి గారు. ఇప్పుడు మనం తర్వాత స్పీకర్ని, తర్వాత వక్తని పిలుద్దామండి, జీవన్ గారు. నాకు జీవన్ గారు అనగానే జీవో వినయిత సాక్షి అనేది విష్ణు సహస్రనామాది గుర్తుకొస్తుంది.
అవును, దానికి అర్థం ఏమిటంటే జీవమే జీవానికి జీవం, దేహమును ప్రాణమును నిలిపేసే క్షేత్రజ్ఞ రూపము ఉన్నవాడు, జీవింపచేయువాడు. సర్వజీవుల్ని క్షేత్రజ్ఞుడిగా జీవింపచేస్తున్న ఆయనే అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆయనే. ఇప్పుడు ఒక అద్భుతమైన కథ చెప్పడానికి జీవన్ గారిని ఆహ్వానిద్దాం.
శ్రీ గురుభ్యో నమః. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ ద్వారకలో పాలన చేస్తూ ఉండగా ఒకసారి సభ తీర్చి ఈ మధ్య రుక్మిణీదేవి నన్ను కొంతకాలం శివునికి తపస్సు చేసి సత్సంతానం కోరమన్నది. నేను కొంతకాలం కైలాసం వెళ్ళి వస్తానని చెప్పి ఆయన ఒక్కసారి గరుత్మంతుని తలుచుకున్నారు. వెంటనే గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యారు. అలా కైలాసానికి వెళ్తూ బద్రికాశ్రమం దగ్గర ఆయన దిగారు. ఆయన వెళ్ళగానే అక్కడ ఉన్న ఋషులు ఎంతో ఆనందంగా కృష్ణుని స్తుతిస్తూ ఎవరి గురించి తపస్సు చేస్తున్నారో వారే అక్కడికి వచ్చారని సరే హరే నారాయణ కృష్ణ అనుకుంటూ ఓంకార స్వరూపమైన కృష్ణుని శిరస్సు వంచి నమస్కారం చేశారు. వచ్చిన వారు సామాన్యులు కారు. వ్యాస, వాల్మీకి, భరద్వాజ, గౌతమ, కశ్యప, యాజ్ఞవల్క్య, అత్రి, అంగిర, భృగు, సంవర్తక, కౌశిక, రోమస మొదలగు మునులు. పరమాత్మ తాను ఎక్కడ నరనారాయణ రూపంతో తపస్సు చేశారో ఆ ప్రదేశం చూసుకుంటూ అనేక మంది యోగుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అలా ఉండగా అర్ధరాత్రి అయింది. ఒకచోట గంగా తీరంలో కూర్చొని సమాధి స్థితిలో ఉన్నారు. ఒక్కసారి అర్ధరాత్రి సమయంలో పెద్ద కలకలం వినపడింది. కృష్ణ పరమాత్మ చిరునవ్వుతో కళ్ళు తెరిచి చూశారు. ఒక పెద్ద గుంపు చాలా భయంకరంగా పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ, వాయిద్యాలు మోగిస్తూ, వేటకుక్కలు మొదలగు జంతువులు కూడా ఉన్నాయి. పైగా చంపేసిన జంతువులు, చంపేసిన శవాలు బల్లల్లో ఉన్నాయి. వెనకాల భయంకరమైన వేషాలతో వందల వేలు వస్తున్నారు. వారి ముందు ఇద్దరు నిలబడున్నారు. వారు ఏం చేస్తున్నారంటే, జగదీశ, హరే, విష్ణు, కృష్ణ అను నామాలు పలుకుతూ వారు వస్తున్నారు. కృష్ణునికి అది ఏది ఆశ్చర్యం కాదు, కానీ ఆయన చూస్తూ ఉన్నారు. పైగా వారు అంటున్నారు, ఇవాళ మనం ఎంత భాగ్యవంతులం, మనం ఎక్కడికి బయలుదేరాం కృష్ణుని చూడడానికి. కృష్ణునంటే ఎవరు, ఎవరనుకున్నాం? బ్రహ్మాది దేవతలకు ఎవరు మూలమో వారు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే గానీ దర్శించలేం. ఇలాగా నిరంతరం పుడుతూ చస్తూ మోహంతో ఉన్నటి వాటికి ఔషధం ఏమిటి? శంఖ చక్ర గదాధరుడైన హరి మాత్రమే ఔషధం. పైగా నాకు వార్త తెలిసింది ఏమిటంటే, మా గురువుల వల్ల ఏ పరమాత్మని మనసుతో, మాటలతో, వేదంతో తెలుసుకోలేమో ఆ పరమాత్మ భూమి యందు అవతరించారు. ప్రస్తుతం ద్వారకలో ఉన్నారు. ఆయన దర్శించడానికి మేము బయలుదేరుతున్నామని ఆ గుంపు అనుకుంటుంది. పైగా ఉత్సాహంతో పాటలు పాడుకుంటూ, మేము విష్ణువుని చూడబోతున్నాం, ఎవరిని చూస్తే సంసారానికి ఔషధము, మేము విష్ణువుని చూడబోతున్నాం అని వారు చూడడానికి వెళ్తున్నామని పాటలు పాడుకుంటూ ద్వారకకు వెళ్తూ ఉన్నారు. అంటే తన కోసం బయలుదేరిన వారి కోసం తానే అక్కడికి మిషతో వచ్చిన కూర్చొని అపార కారుణ్యమూర్తి భగవానుడు. ఎంతో అందం, అక్కడికి వచ్చేసరికి మఠం వేసుకున్న పెద్ద ఆయన చూశారు వాళ్ళు. ఎంతో అందంగా ఉన్నావు, ఎవరివి నువ్వు? చూస్తుంటే దేవతవో, దేవేంద్రుడివో ఒకరివో అనుకుంటాం. చూస్తుంటే మంచి ధ్యానంలో ఉన్నావు. మా గురువులు చెప్పిన విధంగా మా విష్ణువుని ధ్యానిస్తూ ఉంటాం. ఆ లక్షణం నీలో కనపడుతున్నాయి, చాలా సుకుమారంగా కనపడుతున్నావు. ఇలాంటి సమయాల్లో మా బోటి వారు తిరుగుతుంటారు, నీలాంటి వారు కూర్చోకూడదు, వెళ్ళిపో, అసలు ఎవరు నువ్వు? అప్పుడు కృష్ణుడు అలా అన్నారు, ఇలా అన్నారు, నేను క్షత్రియుడిని, యదువంశం వాడిని, శివుని చూడడానికి కైలాసం వెళ్తూ దారిలో ఇక్కడ ఆగాను అని చెప్తూ, ఇది మహర్షులు తిరిగే చోటు, నువ్వు ఇక్కడ క్షుద్రమైన వేట చేసుకుంటూ చచ్చిన పీనుగుల్ని వెంట తీసుకుని వెళ్తూ ఉన్నావు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి పద్ధతుల్లో తిరగకూడదు సుమా. అప్పుడు అతడు, వీరు అంతా పిశాచి జాతి, నేను వీరికి నాయకుడును, నాలాగే ఉన్నాడే వీడు, వీడు నా తమ్ముడు, నన్ను ఘంటాకర్ణుడు అంటారు, నేను కుబేరుని, కుంకరుణ్ణి. నువ్వన్నావే ఇవన్నీ ఏమిటి అని, మా ఉపాధికి ఇది మా ఆహారం, నాకు తెలుసు ఇది హింసారూపమైనది, నీచమైనది, కానీ ఇది తిని బతికే శరీరం, ఏ పాపం వల్ల వచ్చిందో నాకు అని బాధాకరమైన అంశం. అయినప్పటికీ మా గురువు గారు కుబేరుడు, ఆయన ఉపదేశించిన ప్రకారం విష్ణునామాలు జపిస్తూ ఆయన్ను తలుచుకుంటూ ఉన్నాను. ఆ స్వామి ఇప్పుడు ద్వారకలో అవతరించగా చూడాలని వెళ్తున్నాము. ఆయన జగద్గురువులు, దయామయులు, ఏ విధంగా ఎన్నెన్ని అవతారాలు ధరించారో, కృష్ణుని అవతారంలో ఎన్ని లీలలు చేశారో అన్ని పారవశ్యంతో కృష్ణుడికే చెప్తూ ఉన్నాడు. కానీ పిశాచ జన్మ, కానీ కొంచెం భక్తి ఉంది, అందుకే కనపడతారేమో. ప్రయత్నం మావంతు, చూడగలమా లేదా ఆయన ఇష్టం, అందుకని మేము బయలుదేరుతున్నాం. ఈ సమయంలో ఇక్కడ మంచిది కాదు, వెళ్ళిపో అన్నారు ఘంటాకర్ణుడు. కృష్ణుడు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఘంటాకర్ణుడు, ఈ సమయం నాకు ధ్యాన సమయం అని ఆసనం తీసి వేసుకొని కూర్చొని రెండు చేతులు దోవలించి కుబేరుడిచ్చిన మంత్రం జపించడం మొదలుపెట్టాడు. వాసుదేవ, కృష్ణ, మాధవ అని జపం చేస్తూ ఆనందంగా ధ్యానం చేస్తూ మనసులో ప్రార్థన ఇలా అనుకుంటున్నాడు, ఎల్లవేళలా నీ నామ సంకీర్తన చేస్తూ ఉంటాను, ఫలంగా నాకు కావాల్సింది ఏమిటంటే నా చిత్తంలో ఎటువంటి దుర్బుద్ధి కలగకుండా ఎల్లవేళలా నా చిత్తం నీయందు ఉండుగాక అని అనుగ్రహించవయ్యా. ఈ నీచ శరీరం నీ చక్రంతో నశించిపోవాలి, పరబ్రహ్మ అయిన నీతో తాదాప్యం నాకు సిద్ధించాలి. స్వామి, నువ్వు నన్ను అనుగ్రహిస్తావా? నీచ జన్మాన్ని దయచూపకుండా మానక స్వామి, నువ్వు తప్ప మరి ఏదీ లేదు అని ఒక్క లక్షణం మాత్రం ఉంది, ఇది అంతిమ దశలో కూడా ఉండేటట్టు చేయు స్వామి. ఎన్నో జన్మలు ఎత్తాను, ఆ జన్మల్లో ఇంద్రియాలు నా స్వాధీనం లేనందువల్ల, చేసిన పాపాల వల్ల నాకు ఈ జన్మ, ఈ శరీరం లభించింది. నా ఇంద్రియాలు నీయందే ఉండేటట్టు అనుగ్రహించవయ్యా అని పరమాత్మ నామలను కీర్తిస్తూ తదాప్యంతో కన్నులు మోచి ధ్యానంతో ఉండిపోయాడు. అప్పుడు పరమాత్మ, ఇతడు ఎలాంటి నీచ కర్మలు చేసినా కుబేరుడిచ్చిన నామాలతో నన్ను తలుచుకుంటూ మైమరిచిపోయి అంతర్ముఖుడై నాతో కబుర్లు చెప్తున్నాడు. తాను తిన్నది, చేసినది అంతా కూడా నా ఎందు సమర్పిస్తున్నాడు. ఇలాగా నిరంతరం నన్ను స్మరించడం చేత వీరిని కృతార్థం చేయి నిశ్చయించి తన దివ్యమూర్తిని ఘంటాకర్ణ హృదయంలో దర్శింపజేశాడు. అది ఎలా కనపడుతుందంటే, గరుడ వాహనం మీద శంఖ చక్ర గదా పద్మములు ధరించి పీతాంబరిధారి అయిన నారాయణుడు లక్ష్మీ సమేతుడై ఘంటాకర్ణ హృదయంలో దర్శనమిచ్చాడు. ఘంటాకర్ణుడు ఒళ్ళంతా పులకించిపోయి సమాధి స్థితిలో బహుకాలం ఉండిపోయాడు. అలా ఉన్నవాడికి స్వామి ఎప్పుడైతే మూర్తి ఉపసకరించాడో అప్పుడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. ఆశ్చర్యకరంగా ఏదైతే తన హృదయంలో చూశాడో అదే మూర్తి ఎదురుగా కనపడ్డారు. వెంటనే ఆనందంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఈయనే విష్ణు, ఈయనే విష్ణు అని లేచి విరీనవ్వులు నవ్వుతూ ఆనందంతో పరవశించిపోయి కృష్ణ లీలన్నీ వివరిస్తున్నాడు. జయ, నారాయణ, మాధవ, ముకుంద, నువ్వే దిక్కయ్యా అని పాటలు పాడుకుంటూ కంతులేస్తున్నాడు. ఎప్పుడు నిన్నే కోరటట్టు అనుగ్రహించవయ్యా అని తన దగ్గరున్న వాటిలో మంచిది స్వామికి ఇద్దామనుకున్నాడు. వెనకాల తిరిగి చూశాడు. అందులో మంచి శవం తీసి, స్వామి నా దగ్గరున్న శవంలో వేదం చదువుకున్న శవం అని చెప్పి తన దగ్గరున్న జలంతో ప్రోక్షణం చేసి నైవేద్యం పెట్టాడు. అప్పుడు కృష్ణుడు స్వామి చిరునవ్వు నవ్వుతూ, నీ భక్తి ఎంత ఉన్నప్పటికీ సహజమైన దోషం వదలలేదు, అయినా భక్తి ఉన్న కారణంగా ఎట్లయినా ఇతని పట్ల దయ చూపిస్తానని నిశ్చయించుకుని, నాయన ఒకటి గుర్తుపెట్టుకో, నాకిష్టం అహింస, హింసను నేను ఆదరించను, అయితే పిశాచులు హింసతో బతుకుతున్నాయని నువ్వు అంటావేమో, అది సామాన్య పిశాచులకి, ఇంత భక్తి కలిగిన నువ్వు ఆ మార్గంలో ఉండడమేందయ్యా, కూడదు సుమా, ఎందుకంటే యోగుల హృదయంలో పట్టలేని పరమాత్ముని నువ్వు పట్టగలిగావంటే నువ్వు సామాన్యుడువా. ఇతన్ని అనుగ్రహించి తెలిసి పరమాత్మ తన చేతితో తాకారు. కృష్ణ స్పర్శ లభించిన వెంటనే పిశాచ రూపం పోయి అద్భుతమైన తేజరూపంగా మారిపోయాడు. ఈ దివ్య శరీరంతో ఇప్పుడున్న ఇంద్రుడికి నువ్వు మిత్రుడవుతావు, ఈ ఇంద్రునికి ఆయు తీరుతుంది, అప్పుడు నువ్వు నాలో లీలమవుతావు అని అనుగ్రహించారు. తర్వాత కైలాసం చేరుకుని శివుని కోసం 12 ఏళ్ళు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం అవ్వగానే ఆయన చూడగానే శివుడి గురించి స్తోత్రం చేశాడు. అప్పుడు శివుడు కూడా కృష్ణుడికి స్తోత్రం చేశాడు. ఉభయులు ఆ విధంగా అభేద భావాన్ని చూపగానే దేవతలు వచ్చి ఒకే దగ్గర హరిని శివుని చూసుకొని నమస్కరించి పులకరించారు. దీన్ని బట్టి ఉభయులు ఒకే తత్వని ప్రతిపాదన జరుగుతుంది. ఇలాగా శివుని దగ్గరికి వెళ్తూ దారిలో ఘంటాకరణ అనుగ్రహించారు శ్రీకృష్ణ పరమాత్మ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
గరుడ గమన తవ చరణ కమలమివ మనసిలసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమివ మనసిలసతు మమ నిత్యం. మనసిలసతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. అగణిత గుణగణ అశరణ శరణ ద విదలిత సురరి పుజాలా, విదలిత సురరి పుజాలా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. ఈ మనసు, ఈ కథ అయితే నాకు ఎంత నచ్చిందంటే అసలు నా మనసు కదిలించి వేసింది. అసలు గురుదేవులు చెప్తుంటే అద్భుతంగా వివరించారు జీవన్ గారు.
అవును, చాలా అద్భుతమైన కథ కదా. దీనిలో సారాంశం ఏమిటంటే, ఎంతటి వారైనా సరే నామము చేసి తరించవచ్చు, వెంటనే కాకపోయినా క్రమముగా, అది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కదా.
అవునవును.
ఇప్పుడు మనము నామము చేస్తే వచ్చే ప్రయోజనాలు ఒకసారి మననం చేసుకుందామా? అది ముఖ్యం కదా.
నామము క్రమశ ఏం చేస్తుంది?
విష్ణునామం చేస్తూ ఉంటే ముందుగా చిత్తంలో ఉన్న పాపం మాలిన్యం తొలగుతుంది,
తర్వాత పుణ్యాన్ని పుట్టిస్తున్నది,
ఇహపరలోక సుఖాల మీద వైరాగ్యం కలిగిస్తుంది,
గురువు యొక్క పాద పద్మముల యందు భక్తిని కలిగిస్తున్నది. గురువు అంటే విష్ణువు. దేవత యందు ఎంత భక్తో గురువు అందు అంత భక్తి ఉండాలి.
తత్వజ్ఞానం ఇస్తుంది, విష్ణువు యొక్క యథార్థ జ్ఞానము తెలియజేస్తున్నది.
ఇహంలో జనన మరణములకు కారణములైన అవిద్యని దగ్ధం చేస్తుంది.
చిట్ట చివరికి పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానం యందు స్థిరముగా నిలుపుతుంది, సంసారం నుంచి మరలిస్తుంది.
అద్భుతం. అసలు నామానికి ఇంత ఉందా అనేసి ఈ ప్రవచనం ద్వారానే కదా ఇంత విస్తారంగా తెలిసింది.
అవును, దీనితో మన నామయోగం పూర్తి చేసుకుందాము. మరొక అంశంలోకి వెళ్ళబోతున్నాము.
ఏంటండి, నామయోగం పూర్తయిందా? ఆచరణలోకి ఎంత తెచ్చుకుంటున్నామో ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉండాలి సుమా. నిజానికి నామయోగంలో నేర్చుకున్న దానితో తర్వాత అంశం ఇంకా అద్భుతంగా ఉంటుంది.
అవును, అసలు నామయోగ ప్రవచనము ఎంతో అరుదైనది, అద్భుతమైనది. గురుదేవులకి మన మీద ఎంత వాత్సల్యం ఉందో కదా, ఎంతటి జ్ఞానాన్ని కురిపించారో అవిశ్రాంతంగా. ఇప్పుడు మన కోసం ఎంత శ్రమకి ఓర్చి యుఎస్ఏలో వారిని కూడా తరింపజేయటానికి ఎంతో దూరం విచ్చేస్తున్నారు.
అవును, దానికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?
నిజానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, అయినా శిష్యుల బాధ్యత ఉంది కదా మనకి. గురుదక్షిణ మన వంతు సమర్పణ చేసుకోవడం
బాధ్యత. ఇంకా బాధ్యత మాత్రమే కాదు, అదొక అరుదైన అదృష్టం. ఇది కదా అసలైన ద్రవ్యయజ్ఞం, జ్ఞానస్వరూపులైన గురుదేవులకు సమర్పణ చేయడం.
అవును, మనము ప్రతి సంవత్సరం చేసే గురుదక్షిణ డ్రైవ్ స్టార్ట్ చేశారు కదా, ఎలా జరుగుతుంది?
నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు చాలా తక్కువ మందే పార్టిసిపేట్ చేశారు, కానీ పనుల్లో పడి మర్చిపోయి ఉంటారులే.
అవును, నాకు కూడా నిజానికి 2 రోజులు గుర్తు రాలేదు, తర్వాత గుర్తొచ్చింది.
ఇప్పుడు గుర్తు చేస్తున్నాం కదా, ఇప్పుడు మురళి అయ్యేటప్పటికి చూడు మన వాళ్ళు అసలు.
అవును, శాంతి ఆకర్ల గారు, మాధురి గారు, వాసు గారు, మీ ఫోన్లు జాగ్రత్త. ఇప్పుడు ఇక తర్వాతకి అంశంలోకి ప్రవేశిద్దాం. సూత సంహిత. అసలు నామయోగం అంటే ఎంతో అద్భుతంగా బోధించారు, దాన్ని ఎలా అప్లై చేయాలో తెలియజేయటం కోసం ఈ అంశం ఇచ్చినట్టుంది కదా.
అదే కదా అద్భుతం, అసలు గురుదేవులు అంటేనే అద్భుతం. ఇక ఆలస్యం చేయకుండా తర్వాత అంశం మొదలు పెడతాం. సూత సంహిత ప్రార్థన. ఐశ్వర్యం పరమం ఐశ్వరం పరమం తత్వం ఆది మధ్యాంత వర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారం అవిక్రియం అనంతానంద బోధాంబునిది అద్భుత విక్రమం అంబికాపతి మీశానం అనిశం ప్రణమామ్యహం. ఈ ప్రార్థనా శ్లోకాల్లో గురుదేవులు ఏం చెప్తారంటే, ఈ సూత సంహితల అంశాలు అర్థం కాకుండా ఉండడానికి, జ్ఞాన ప్రతిబంధకాలని తొలగించడానికి ఈ ప్రార్థన చేస్తారు వ్యాసుల వారు. సో అందుకని మనం కూడా రోజు చదువుకోవడం మంచిది. ఇప్పుడు మన తర్వాత 6వ వక్త అనిల్ కుమార్ గారు.
అనిల్ కుమార్ అంటే ఇక మరో మాట ఏముంటది, జై హనుమాన్.
నీ పేరు కూడా అదే కదా. సరే, సూత సంహిత ఏ పురాణంలోనిది, ఎవరు ఎవరికి బోధిస్తున్నారు ఇత్యాది విషయాలన్నీ వివరించడానికి అనిల్ కుమార్ గారిని పిలుద్దామా.
శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. సర్వశాస్త్రార్థ సంగ్రహం అని ఒక్క మాటలో చెప్పగలిగే సూత సంహిత స్కంద పురాణంలోనిది. స్కంద పురాణంలో 6 సంహితలు ఉంటాయి. సనత్ కుమార సంహిత, సూత సంహిత, శంకర సంహిత, వైష్ణవ సంహిత, బ్రహ్మ సంహిత, సౌర సంహిత. ఇందులో 2వదే సూత సంహిత. సంహిత అనే పదం వేదాలలో మూలమంత్రాలకు వాడతారు. అటువంటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టే దీనికి కూడా సంహిత అనే పదం వాడారు. సర్వశాస్త్రార్థ సంగ్రహం, అన్ని శాస్త్రాల యొక్క అర్థంని సంగ్రహించి లేదా అన్ని శాస్త్రాల యొక్క సారం లేదా ఉపనిషత్తుల యొక్క సారమే సూత సంహిత. సనాతన ధర్మంలో సమన్వయం ముఖ్యం. భౌతికంగా కనిపించే చేసే అర్చన, క్షేత్ర పరిచయాలు, తపస్సు, అలాగే అంతర్ముఖంగా చేసే యోగం, వేదాంత విచారణ, వీటన్నిటి యొక్క సమన్వయమే వ్యాస హృదయం. సూత సంహిత కూడా ఈ సమన్వయాన్ని చక్కగా వివరిస్తుంది. కర్మ, ఉపాసన, యోగం, జ్ఞానం, 4 సమన్వయం కూడా సూత సంహితలో కనిపిస్తుంది. కర్మ ధార్మికమైన కోరికల కోసం వేదం చెప్పినట్లుగా ప్రతిబంధకాలు తొలగడానికి ధర్మంతో సకామంగా కర్మ కోసం చేయబడుతుంది. అలాగే భక్తి, భగవంతుని మీద ప్రేమ. కానీ భక్తికి శారీరక ప్రతిష్ట, మనస్సంస్కారం, చిత్తశుద్ధి, ఏకాగ్రత ఇవన్నీ కావాలి. వీటిని యోగం ఇస్తుంది. ఇక చివరిగా జ్ఞానమే కైవల్యం. ఈ 4 సమగ్రంగా సూత సంహిత సమన్వయపరుస్తుంది. ఆదిశంకరాచార్యులు వారు బ్రహ్మసూత్ర భాష్యాలు రచించే ముందు 18 సూత సంహితను అధ్యయనం చేశారు. 18 అనగా 18 విధానాలు గాని అర్థం చేసుకోవచ్చు. 18 ఎలాగో పూర్ణ సంఖ్య కాబట్టి ఆయన సంపూర్ణంగా ప్రీతి కలగడం వలన దీన్ని అధ్యయనం చేశారని కూడా భావించవచ్చు. సాధకుడికి కావలసిన అన్ని విషయాలు సూత సంహితలో ఉంటాయి. సాధనలో సాధకుడు ఏ దశలో ఉన్నా, ప్రాథమిక దశ నుంచి శుద్ధావస్థకి దగ్గరలో ఉన్న భూమికలో ఉన్నా కూడా ఏ భూమికలో ఉన్న సాధకుడైనా సూత సంహిత ద్వారా తరించవచ్చు. కొంతమంది ఆచార్యులు పునరుక్తి కలిగిన శ్లోకాలను, దేశకాల పరిస్థితులను బట్టి అన్వయించలేని శ్లోకాలను తీసివేసి సంక్షిప్త గ్రంథాలు రచించారు. అటువంటి వారిలో తత్వవిధానంద సరస్వతి స్వామి వారు సూత సంహిత సారహ అనే ఒక సంక్షిప్త గ్రంథాన్ని రచించారు. సూత సంహితలో మొత్తం 6,000 ఉంటాయి. ఇందులో 6 శివ మహాత్మ్య ఖండం, జ్ఞానయోగ ఖండం, ముక్తి ఖండం, యజ్ఞ వైభవ ఖండం, బ్రహ్మగీత, సూతగీత. అన్ని పురాణాలు చెప్పబడిన వాడు సూతుడే అయినా కానీ ఒక్కదానికే సూత సంహిత అనే పేరు వచ్చింది. దీని అర్థం ఏమిటంటే వ్యాసుడు చెప్పిన సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుని చెప్పాడు కాబట్టి దీని సూత సంహిత అని అన్నారు. సూత సంహితకు వ్యాసుల వారు ముఖ్యంగా రెండు జ్ఞాన శ్లోకాలు ఇచ్చారు. అశ్రద్ధ సంశయం భయం అనే విజ్ఞానాలు తొలగి సూత సంహిత అర్థమవ్వడానికి వ్యాసుల వారు ఈ రెండు ధ్యాన శ్లోకాలను ఇచ్చారు. ఐశ్వరం పరమం తత్వం ఆది మధ్యాంత వర్జితం ఆధారం సర్వలోకానం అనాధారం అవిక్రయం అనంతానంత బోధాంబునిధిం అద్భుత విక్రమం అంబికాపతిం ఈశానం అనీశం ప్రణమామ్యహం. విచారణ్య స్వామి వారు సూత సంహితకు భాష్యం రచిస్తూ బదరాయణుడు అనగా వ్యాసుడు పరమశివ స్వరూపాన్ని కేవలం లోకానుగ్రహం కోసమే ఆవిష్కరించబోతున్నాడని చెప్పారు. జీవుడికి కావాల్సింది లేదా జీవుడికి పరమార్థం పరమాత్మ అనుభవమే కదా, దీనికోసమే సూత సంహిత ప్రారంభించారు అని విద్యారణ్య స్వామి వారు చెప్పారు. ఈ శ్లోకాలను మంగళాచరణం అనే పేరుతో వ్యవహరించారు. ప్రత్యూహములు జ్ఞానానికే ఎక్కువ. మంగళాచరణం కూడా వ్యాసుల వారు శృతి బోధితం శిష్టాచారంతోనే ఈశ్వర ప్రణిధానం అనే ఈ మూడు లక్షణాలతోనే రచించారని కూడా చెప్పారు. శిష్టాచారం అనగా పెద్దలు చెప్పిన సంప్రదాయం ప్రకారం, శృతి బోధితం వేదాలు చెప్పిన సంప్రదాయం ప్రకారం, ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుని చరణం వేయడం అని ఈ మూడు లక్షణాలతోనే మంగళాచరణ జ్ఞాన శ్లోకాలను రచించారని చెప్పారు. ఇక మంగళం అంటే పరమాత్మే మంగళం, పరమాత్మ స్మరణే మంగళం కాబట్టి ఈ జ్ఞాన శ్లోకాలు కూడా పరమాత్మ స్మరణతోనే ఉంటాయి. ఇక జ్ఞాన శ్లోకాల అర్థానికి వస్తే ఐశ్వరం ఈశ్వర సంబంధమైనది, ఈశ్వర స్వరూపం ఆ పరమతత్వం, ప్రణమామి త్రికరణ శుద్ధిగా తత్వం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడేది తత్వం అంటే బ్రహ్మం. పరమం దానికి మించింది వేరేది లేదు. విచారణ్య స్వామి వారు రెండు విధాలుగా ఈశ్వరుని రూపం ఉంటుందని భాష్యంలో వివరించారు. నిష్కలం అనగా పరిపూర్ణంగా, సకలం అనగా భాగాలుగా. నిష్కలం అంటే శుద్ధం, సృష్టి స్థితి లయలకు అతీతుడు అంటే సృష్టికి ముందు ఉన్న శుద్ధమైన తత్వం నిష్కలం. సకలం వాటిలో ఉన్న ఈశ్వరుడు అంటే సృష్టి స్థితి లయలలో ఉన్న ఈశ్వరుడు, ఆ సృష్టి స్థితి లయలకు కారణమైన వాడు కూడా. ఇక సకలాన్ని ఇంకా రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. సర్వ జగత్తులో వ్యాపించిన వాడు, ఆ సర్వ జగత్తులో వ్యాపించి దానిని నియంత్రించేవాడు లేదా పాలించేవాడు, ఇలా కూడా సకలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆది మధ్యాంత వర్జితం, ఆది మధ్యం అంతం లేనివాడు. ఆధారం సర్వలోకానం, సకలంగా ఉన్నప్పుడు అన్నిటికీ అన్ని లోకాలకు ఆధారమైన వాడు. అనాధారం అన్నిటికీ ఆధారమైన, ఆయనకు ఏ ఆధారం లేదు, తాను తప్ప మరో ఆధారం లేనివాడు. అవిక్రయం ప్రపంచం మారుతున్న, ప్రపంచంలో ఉన్న ఆయనకు మార్పు లేదు అంటే ప్రపంచంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ఈశ్వరుడు మారట్లేదు. దీనికి తాత్వికమైన అంశం ఒకటి సాధకులకు ఉపయోగపడుతుంది. మనం లోకంలో ఉంటూ లోకంలో ఉన్న పరమేశ్వరుని పట్టుకుని ఆ తర్వాత లోకాన్ని వదిలివేయాలి. అనంత ఆనంద బోధాంబునిధి, అనంతమైన సముద్రం వల్లే ఆనందం జ్ఞానం బోధ ఇచ్చువాడు. అద్భుత విక్రమం, విక్రమం అనగా విశేషమైన క్రమం లేదా గతులు కలవాడు, వివిధమైన లీలలు చేయువాడు లేదా వివిధమైన గతుల ద్వారా విశ్వాన్ని పట్టి నడుపువాడు. అంబికాపతి ఎన్నో రూపాలు ఉన్న ఈశ్వరుణ్ణి ఈ రూపంతో వర్ణించారు. అంబికాపతి అమ్మ యొక్క పతి అంటే శక్తిమంతుడు శక్తితో ఉన్నాడు అని చెప్పారు. ఈశానం ఈశాన సర్వ విజ్ఞానం కనుక ఈశానం ఈశ్వర అనే శబ్దంలో వాడారు. అనిశం ఎల్లవేళలా, ప్రణమామి త్రికరణ శుద్ధిగా, అహం నేను శరణు వేడుతున్నాను నమస్కరిస్తున్నాను అని చెప్పారు. ఇది జాన శ్లోకాల గల అర్థం. సర్వం శ్రీ గురు చరణాల విందార్పణమస్తు.
చాలా చక్కగా వివరించారు అనిల్ గారు. ఇది ఒక్కసారి కొన్ని అంశాలు మనం మళ్ళీ ఒకసారి మననం చేసుకున్నామా? సూత సంహిత ఎందులోనిది అని చెప్పారు?
స్కాంద పురాణంలోనిది.
అందులో ఎన్ని సంహిత గ్రంథాలు ఉన్నాయి?
అందులో ఆరు సంహిత గ్రంథాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే సనత్ కుమార సంహిత, సూత సంహిత, శంకర సంహిత, వైష్ణవ సంహిత, బ్రహ్మ సంహిత, సౌర సంహిత.
అంటే సూత్ర సంహిత రెండోది అన్నమాట. ఇది ఎన్ని శ్లోకాల గ్రంథం?
ఇది 6,000 శ్లోకాల మహాగ్రంథం. అవును, సూత సంహితలో ఎన్ని ఖండాలు అని చెప్పారు?
సూత సంహితలో 6 ఖండములు. శివ మహాత్మ్య ఖండం, జ్ఞానయోగ ఖండం, ముక్తి ఖండం, యజ్ఞ వైభవ ఖండం, బ్రహ్మగీత. బ్రహ్మగీతలో ఉపనిషత్తుల సారాన్ని వివిధ అధ్యాయాలుగా చెప్పారన్నారు. తర్వాత 6వది సూత గీత. ఈ మొత్తం అంశాల సారాంశాన్ని సూతుల వారు చెప్తారు, అది సూత గీత.
ఇప్పుడు మనము మరొక వక్తని పిలిచేద్దామా?
ఎవరు?
కీర్తన గారు. కీర్తన అంటే నీకేం గుర్తొస్తుంది?
నాకు వెంటనే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యక్త ఉపాసతే అంటారు కదా కృష్ణ పరమాత్మ 9వ అధ్యాయంలో, అది గుర్తొచ్చింది.
భగవంతుడు నాదస్వరూపుడు అని చెప్తారు కదా గురుదేవులు.
అవును, కీర్తన అంటే భగవద్ అనుభూతితో నోరారా పైకి అనడం అని కూడా చెప్తారు.
ఇప్పుడు కీర్తన గారు సూత సంహిత నేపథ్యము, శివుడు ప్రత్యక్షమైన మహర్షులకి బోధించిన జ్ఞానము ఇవన్నీ మననం చేయడానికి పిలుద్దాం.
అందరికీ నమస్కారం, నా పేరు కీర్తన. గురువుగారు వ్యాసరచితమైన సూత సంహితని సర్వశాస్త్రాత్మ సంగ్రహం అని చెప్పారు. ఇందులో 6 భాగములున్నాయి. అవి శివ మహాత్మ్య ఖండం, జ్ఞానయోగ ఖండం, ముక్తి ఖండం, యజ్ఞ వైభవ ఖండం, బ్రహ్మగీత, సూతగీత. సంహితని మొదలుపెట్టే ముందు సూత మహర్షుల వారు విశేషించి 2 మంగళాచరణ శ్లోకములు చెప్పారు. ఈ శ్లోకములు ఈశ్వర ప్రణిధానాన్ని చెబుతున్నాయి. మోక్షం పొందడానికి కావలసిన జ్ఞానానికి ప్రతిబంధకాలుగా ఉన్న వాటిని తొలగించడం కోసమే మనకి ఈశ్వర శరణాగతి అవసరం. శరణాగతితో ఈశ్వర అనుగ్రహం ద్వారా అవిద్యను తొలగించుకుని మనము జ్ఞానాన్ని ఆర్జించాలి. శివస్వరూప జ్ఞానం లోకానుగ్రహార్థం కోసం కలగాలని ఆశిస్తూ ఈ శ్లోకాలేమిటో తెలుసుకుందాం. ఐశ్వరం పరమం తత్వం ఆది మధ్యాంత వర్జితం, ఆధారం సర్వలోకానాం, అనాధారం అవిక్రియం, అనంతానంత బోధాంబు నిధిం, అద్భుత విక్రమం, అంబికాపతిం, ఈశానం అనిశం ప్రణమామ్యహం. ఈ 2 శ్లోకాలు సంపూర్ణ శివతత్వాన్ని ఆవిర్భవించేలా ఉన్నాయి. నైమిషారణ్యంలో మహర్షులందరూ దీర్ఘ సత్యాగం చేస్తుండగా అక్కడికి రోమహర్షుడు అనబడే సూత పౌరాణికులు విచ్చేశారు. అప్పుడు ఆ సూతుల వారిని పురాణాల గురించి చెప్పమని అడిగారు అక్కడున్న మహర్షులు. వేదములలోని విజ్ఞానాన్ని ఆవిష్కరించేది పురాణం. పురాణం అనగానే 5 లక్షణాలు గుర్తొస్తాయి. మొదటిది ప్రథమ సృష్టి. సృష్టి ఎలా ప్రారంభమైందో చెబుతుంది. 2వది అవాంతర సృష్టి. 2 కల్పభేదాలలో జరిగిన సృష్టి గురించి చెబుతుంది. 3వది దేవతల మహర్షుల యొక్క వంశముల గురించి. 4వది రాజవంశ వర్ణనల గురించి. 5వది మన్వంతరం గురించి చెబుతుంది. సూతుల వారు మహాగ్రంథాన్ని గురించి చెప్పే ముందు ఒకసారి ధ్యానం చేశారు. మహాదేవుని ధ్యానము, గురువైన వ్యాసుని ధ్యానము చేసి ఏకాగ్ర చిత్తంతో సూతుల వారు మొదలు పెడుతున్నారు. ముందుగా మనం ఏ గ్రంథం చెప్పడానికైనా ముందుగా ధ్యానం చేసుకోవడానికి ఒక కారణం ఉంది. శ్రవణ మాత్రం చేతనే చిత్తశుద్ధిని కలిగిస్తుంది. ధ్యానం ద్వారా మనకు వచ్చిన జ్ఞానంతో మనం చెప్పడం వల్ల అని గురువు గారు చెప్పారు. వేదాలను వ్యాసుల వారు విభజించి పైలుడు, జైమిని, సుమంతుడు, వైశంపాయనునికి అప్పగించారు. భారతాన్ని చెప్పమని వైశంపాయనునికి అప్పగించారు. పురాణాలను చెప్పమని సూతల వారి నియమించారు అని చెప్పారు. ధ్యానం ద్వారా స్ఫురించే జ్ఞానమే సత్యమైనది, గొప్పదైనది. ఎందుకంటే పరమాత్మతో అనుబంధం కలిగి ఉంటుంది కనుక మనకి సత్యమే స్ఫురిస్తుంది. అప్పుడు కుదలవారు ధ్యానంలోకి వెళ్ళంగానే ఆయన హృదయం ద్రవించి భక్తి పారవశ్యంతో శివుని మీద ఒక శ్లోకాన్ని చెప్పారు. అది ఈ విధంగా ఉంది. నమ సోమాయ రుద్రాయ శంకరాయ మహాత్మని భక్తిగమ్యాయ భక్తానాం విదుషాత్మ రూపిణే స్వానుభూతి ప్రసిద్ధాయ నమస్తే సర్వసాక్షిని. భక్తులు శివుణ్ణి తమ యందు ఆత్మగా ఉన్నవాడు అని తెలుసుకుంటున్నారు అని, అది స్వానుభవంగానే తెలుసుకుంటున్నారు అని ఈ శ్లోకం చెబుతుంది. అధ్యాయం 1. ఒకప్పుడు మహర్షులందరూ జగతుకి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తూ సమాధానం కొరకు యోగాన్ని అవలంబించి ధ్యాన స్థితిలో బహుకాలం సాధన చేయగా ఫలితంగా పరమేశ్వరుడు సాక్షాత్కరించారు. ధ్యానం ద్వారా మాత్రమే దేవుడు తెలియబడతాడని మనకి ఇది చెబుతుంది. ఇప్పుడు శివుడు వాళ్ళకి ఏ మాటలు చెప్పారో తెలుసుకుందాం. ఈ సృష్టికి పూర్వం నేనే ఉన్నాను, నా నుండే సర్వ జగత్తు కలుగుతోంది, తిరిగి నాయందే లయమవుతోంది. నేను మాయాశక్తి వేరు కాదు, కానీ మాయాశక్తితో చేస్తున్న ఏ మాయాశక్తితో జగత్తును చేస్తున్నానో అది నేను కాదు అని చెప్పారు. సత్యాన్ని అనుభవానికి తెలుసుకోవడమే మోక్షం. నా స్వరూప పరిజ్ఞానం చేతనే సంసార నివృత్తి కలుగుతుంది, తద్వారా మోక్షం లభిస్తుంది అని పరమాత్మ చెప్పారు. సూద సంహిత మోక్ష పురుషార్థం కొరకు చెప్పబడింది. భక్తి ధ్యాన యోగాల వలన తనను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు పరమాత్మ. అప్పుడు పరమాత్మ ఇలా చెబుతున్నారు, నా స్వరూప జ్ఞానం ఎలా కలుగుతుంది? వేదాంత శ్రవణం ఉన్న చోటే నా స్వరూప జ్ఞానం కలుగుతుంది అని చెప్పారు. వేదాంత శ్రవణం అంటే ఉపనిషత్తులను శ్రవణం చేయడం. ఈ ఉపనిషత్ శ్రవణాన్ని ఎవరు ఎలా తెలుసుకోగలరు అంటే వారికి కొన్ని లక్షణాలను చెబుతున్నారు. అలాంటి వారు ముముక్షువులై ఉండాలి. మొదటిది అంటే మోక్షం కావాలనే ఇచ్చ, తీవ్ర ఇచ్చ కలిగేవారు. వ్రతనిష్టతో ఉండాలి. బ్రహ్మచర్యం, సత్యం, అహింస, శౌచం పాటిస్తూ ఉండాలి. ప్రశాంత చిత్తం కలిగి ఉండాలి. ఆలోచన ఎప్పుడైతే వ్యర్థమై తెలుస్తుందో మనసు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మహాత్మనః గొప్ప స్వభావం కలిగినవాడై ఉండాలి. త్యక్త కర్మ కలాపస్య, లక్ష్యం మోక్షమైతే కర్మకలాపం త్యజించాలి. ధ్యాన నిష్టస్య, ధ్యానం లేనిదే జ్ఞానం లేదు. సో ధ్యాన నిష్ఠుడై ఉండాలి. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, కర్మకలాపాన్ని త్యజించాలి అంటే యజ్ఞ దానాదుల వల్ల పాపాలు పోతాయి కదా, మరి కర్మకలాపాలను ఎందుకు త్యజించాలి అనే ఒక ప్రశ్న వస్తుంది. ముందు యజ్ఞ దానాదుల వల్ల పాపాలు క్షయిస్తాయి. పాపాలు క్షయిస్తే గాని ప్రశాంత చిత్తం ఏర్పడదు. ప్రశాంత చిత్తం ఏర్పడితేనే మన మనిషి అనేవాడు ముముక్షు అవ్వగలడు. ముముక్షు అయినప్పుడే వేదాంత శ్రవణం చేయగలడు. ప్రశాంతమైన మనసుతో ప్రశాంతంగా ఉండి గొప్ప స్వభావం కలిగి కర్మకలాపాలను త్యజించి ధ్యాన నిష్టతో ముముక్షువై వేదాంత శ్రవణం చేసినప్పుడే నా స్వరూప జ్ఞానం కలుగుతుంది అని, ఇదే వేద ధర్మం, సనాతన ధర్మం అని వేదాంత విజ్ఞానాన్ని సారభూతంగా చెప్పారు పరమాత్మల వారు. ఇప్పుడు సూత సంహితకి వేద ప్రమాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఎవరికి తపస్సు బ్రహ్మచర్యం ఉంటుందో, ఎవరి యందు సత్యం ప్రతినిష్టమై ఉంటుందో, అటువంటి వారికి నిర్మలమైన బ్రహ్మలోకం లభిస్తుంది. బ్రహ్మలోకం అనగా బ్రాహ్మీ స్థితి లభిస్తుంది. తపస్సు అనగా వ్రతనిష్ట, యోగం, జపం, ఉపాసన, ఈశ్వరార్పణ, నిష్కామకర్మ, ఇవన్నీ తపస్సు కిందకే వస్తాయి. బ్రహ్మచర్యం అనగా ఇంద్రియ నిగ్రహంతో కూడిన శాస్త్రాధ్యయనం అని గురువు గారు చెప్పారు. ఎవరి యందు జిహ్మము, అనృతము, మాయ ఉంటాయో వారికి జ్ఞానము తెలియబడదు. జిహ్మం అనగా కపటము, అనృతం అనగా అసత్యం, మాయ అంటే అవిద్య. బ్రహ్మమునందు భక్తి గాని జ్ఞానం గాని సిద్ధించాలి అంటే ఈ మూడు ఉండకూడదు. అలా అటువంటి తపస్సు బ్రహ్మచర్యం కలిగి సత్యం ప్రతిష్ఠితమై ఉన్న వాళ్ళకి గురువు ద్వారా వేద శ్రవణం చేసి మనం చేసి నా స్వరూపాన్ని పొందే అవకాశం ఉంటుంది అని చెప్పగానే దేవతలు ఋషులు కలిసి పరమేశ్వరుని ఇలా స్తోత్రం చేశారు. దేవ ఊచుహు అంటారు ఈ స్తోత్రాన్ని. దీని శ్రీ శివ ప్రతిపాదన స్తోత్రం అని అంటారు. ప్రతి స్తోత్రం పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిర్ధారించేదే. మచ్చుకు చెబుతాను, నమస్తే దేవ దేవేశ, నమస్తే కరుణాలయ, నమస్తే సర్వ జంతువునాం భుక్తి ముక్తి ఫలప్రద, నమస్తే సర్వలోకానాం సృష్టి స్థిత్యంత కారణ, నమస్తే భవభీతానాం భవభీత విమర్ధన. దీని తర్వాత వేదాంత విచారణ కూడా ఎలా జరిగిందో తెలుసుకుందాం. మొదట సత్యాన్ని ఆశ్రయించి, తరువాత పూర్ణములో అపూర్ణత్వాన్ని, సత్యంలో అసత్యాన్ని తెలుసుకుని, పూర్ణంగా వ్యాపించిన వాడు భగవంతుడే ఉన్నాడని, అన్నిటిలో అధిష్టాన చైతన్యంగా ఆయనే ఉన్నాడని మనము తెలుసుకుంటాం. అసత్యము, అపూర్ణము, అసుఖము, అబ్రహ్మ అనేవి ఘోరములు, సత్యము, పూర్ణత్వము అనేవి అఘోరములు. అఘోరేభ్యో ఘోరేభ్య, ద్వంద్వములలో ఎవడు ఏకమై ఉన్నాడో వాణ్ణే చూడబోతున్నాం. ద్వంద్వములలోంచి భగవంతుని చూసి ద్వంద్వాన్ని విడిచి భగవంతుని పట్టుకోవాలనే ఉద్దేశం ఈ బోధలో కనపడుతుంది. ద్వంద్వాల వల్లే సుఖ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. పరమాత్మ ధ్యానం వల్ల ఈ ఘోర రూపాన్ని ఉపసంహరించి అఘోర రూపాన్ని ప్రసాదించేలా చేయి భగవంతుడా అని దేవతలందరూ ఈ స్తోత్రాన్ని చేశారు. రక్ష రక్ష మహాదేవ క్షమస్వ కరుణాలయ భక్త చిత్త సమాసీన బ్రహ్మ విష్ణు శివాత్మక, బ్రహ్మగా విష్ణువుగా ఉన్న శివుని స్తోత్రిస్తున్నాము మనము గ్రహించే ఈ సూత సంహిత నుంచి గ్రహించిన జ్ఞానంతో అని మహర్షులు పరమాత్మను స్తోత్రం చేశారు. మీరు సూతులు వారప్పుడు మీరు కూడా మహాదేవుని అనుగ్రహం పొందడానికి గొప్ప భక్తితో పూజించండి అని చెప్పారు. శ్రీమాత్రే నమః.
కీర్తన గారు చాలా బాగా వివరించారు. ధ్యానము ప్రాముఖ్యత ఎంత నొక్కి చెప్పారు కదా ఇక్కడ.
అవునవును, ఎప్పుడు అంటారు కదా గురుదేవులు, తర్కానికి సమాధానాలు దొరకవు, ధ్యానానికి తపస్సుకి మాత్రమే దొరుకుతాయి అని అంటారు కదా.
అవును, ఇప్పుడు మనము జ్ఞానము ఎటువంటి లక్షణాలు ఉన్నవారికి లభిస్తుందో ఒకసారి మననం చేసుకుందామా.
తప్పకుండా, ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ఇవన్నీ కూడా అంత తేలికగా కాదు, మనం అభ్యాసంలోకి సాధనలోకి తప్పకుండా తెచ్చుకోవాల్సిన విషయాలు. మొదటిది మోక్షం కావాలనే తీవ్ర ఇచ్ఛ.
రెండవది వ్రతనిష్ట.
మూడవది ప్రశాంత చిత్తం కలిగి ఉండాలి. సతనిత్యం ప్రశాంత ఆత్మ అంటారు కదా రాముల వారిని, ఇది అత్యంత కష్టమని నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా అర్థం అవుతుంది.
మహాత్మన అంటే గొప్ప స్వభావం కలవాడు అని.
ఐదవది చెత్త కర్మకలాపస్య, కర్మకలాపములను త్యజించాలి. అంటే అనవసరమైనవి ఎక్కువ పెట్టుకోకుండా విద్యుక్తమైన కర్మలు భగవదర్పణంగా చేస్తూ ఉండాలి. ఊరికి అనవసరమైన పెట్టుకుంటే జ్ఞాన విరోధకం, ధ్యానానికి అవరోధంగా ఉంటాయి. అందుకని కర్మ యందు తీవ్ర నిష్ట కాకుండా ఈశ్వరుడు యందు నిష్టతో చేయాల్సినవన్నీ చేస్తూ ఉండాలి.
ధ్యాన నిష్ట, ధ్యానము అత్యంత ముఖ్యమైనది. అవును, మనం ఏదైనా వ్రతమో యజ్ఞమో చేసినప్పుడు ఆకరణ చేసేది ఏమిటో చెప్పు.
ఆశీర్వచనం.
కరెక్ట్. అలాగే ఇవాల్టి మురళీ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి ఆశీష్ గారు వస్తున్నారు. శివార్చన ఎలా చేయాలి, శివభక్తులకి శివభక్తుల్ని ఎందుకు పూజించాలి, ఎవరి అర్హత బట్టి వారు పనిచేలా ఋషులు ఏర్పరిచిన పద్ధతులు ఇవన్నీ వివరించడానికి ఆశీష్ గారు వస్తున్నారు.
ఆశీష్ గారు వినిపించట్లేదండి సరిగ్గా. నాకు ఒకదానికి ఎలా ఉందా, అందరికి ఎలా ఉందా?
నాకు సరిగ్గా వినిపించట్లేదు.
కొంచెం మీరు ఇయర్ ఫోన్ దగ్గర పెట్టుకోవడం ఏదో చేయాలనుకుంటా. చాలా లోగా ఉంది, ఇంకొంచెం ఏదైనా మాట్లాడండి. వినిపించట్లేదండి.
ఇప్పుడు ఎలా ఉందండి?
ఇప్పుడు బెటర్, ఇప్పుడు బెటర్.
ఇయర్ ఫోన్స్ తీసాను. ఈశ్వరం పరమం తత్వం ఆదిమధ్యాంతవర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారం అవిక్రియం అనంతానంద బోధాంబునిధిం అద్భుత విక్రమం అంబికాపతినీశానం అంశం ప్రణమామ్యహం. శ్రీ గురుభ్యో నమః అండి. ఇప్పటిదాకా మనం సూత్ర సంహితలోని ఋషులు దేవతలు చేసిన శివ ప్రతిపాదన సూత్రం గురించి, అంతకుముందు వ్యాసుడు చెప్పిన దాని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము శివ పూజ, శివభక్తుల పూజ, అలాగే శక్తి పూజ గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. శివ పూజ అనేసరికి మనకి పూజా విధానం అనేది వస్తుంది కదండి. అనేక విధానాలు ఉన్నాయని చెప్తారు. అయితే ఎవరికి ఏ విధానం అని అంటే, ఎవరికి వారి గురువు చెప్పింది అదే విధానం, అదే శ్రేష్టం అని చెప్పి గురువుగారు చెప్తారు. అలాగే శివ పూజ అనేసరికి ఎవరు చేయాలి అనే అధికారాలు వస్తాయి. ఎవరు ఈ అధికార భేదం అంటే, మనకి శివ పూజకి అందరూ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి చెప్పబడింది. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి, స్త్రీ, శూద్ర, ఇలా ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి. కానీ ఇక్కడ అధికారాలు అంటే అవకాశాలు అని గురుగారు చాలా చక్కగా వివరించారు. ఎవరికి ఎంత అవకాశం ఉంటే వారు అంతటి అవకాశాలతో శివుణ్ణి చక్కగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి వివరించారు. అయితే ఇక్కడ ఈ శివ పూజ గురించి అంత స్తోత్రం చేసిన తర్వాత ఋషులు సూత మహాముని అడుగుతారు అనమాట. మాకు చెప్పండి అని అడిగినప్పుడు ఆయన మొత్తం వివరంగా చెప్తారు. షోడశోపచార పూజా విధానం అంతా ఇక్కడ చెప్పబడుతుంది. ఎక్కడ కూర్చోవాలి, ఎటువైపు కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, తర్వాత ఏ పదార్థాలతో చేయాలి, ఇటువంటివన్నీ వివరించబడుతుంది. ముందుగా సుఖంగా శాంతంగా ఉండే ఒక ఆసనం ఆసనం అంటే వేసుకునే ఆసనం కాదు, అలా కూర్చోవడం అని. అలా కూర్చొని ఆ తర్వాత తూర్పు కానీ ఉత్తరం కానీ అటువైపు తిరిగి ప్రశాంతంగా ఉంటూ ముందు శివలింగాన్ని ముందు పెట్టుకొని పూజ చేయాలి అని చెప్పేసి. ఎలా పూజ చేయాలి అంటే ధ్యానవాహన షోడశోపచార పూజ చేయాలి. ఇక్కడ శివుణ్ణి ఎలా, ఎక్కడి నుంచి ఆవాహనం చేస్తున్నారంటే, తన హృదయంలో ఉన్న శివుణ్ణి ఆవహింపచేసి ఆ ఎదురుగా ఉన్న లింగంలోకి ఆవహింపచేసి పూజ చేస్తారు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ గురుగారు చెప్పేది ఏంటంటే, ఒక మాట చెప్పారు, ఇదే మన హిందూ మతం యొక్క గొప్పతనము. కేవలం విగ్రహం తెచ్చుకొని మనం ఆరాధించడం కాదు, మనలో ఉన్న ఈశ్వరుణ్ణి ఆ ఎదుట ఉన్న విగ్రహంలోకి ప్రవేశింపజేసి తద్వారా ఆ ఈశ్వరుణ్ణి మనం పూజ చేస్తాము, ఇటువంటిది వేరే చోట ఉండదు అని చెప్పేసి చెప్పారు. ఇలా అయితే ఇప్పుడు మరి ఈ షోడశోపచార పూజలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అంటే, కొందరు ప్రణవంతో చేస్తారని, కొందరు పంచాక్షరితో చేస్తారని. అసలు ఏ ఉపచారమైనా కేవలం పంచాక్షరితో చేసినా సరిపోతుంది అని చెప్పేసి ఇందులో చెప్పబడుతుంది. అయితే ప్రతి ఉపచారానికి పంచాక్షరి మంత్రంతో చేయమని చెప్పినా, స్నానం దగ్గరకు వచ్చేసరికి ప్రత్యేకంగా రుద్రమంత్రాలు, పురుష సూక్త మంత్రాలు ఇత్యాది సూక్తాలు ఇటువంటివి ఉన్నాయి కదా, వాటితో కూడా చేయొచ్చు అని మనకి ఇందులో చెప్పబడింది. ఈ పూజా విశేషం దగ్గర గురుగారు మరొక అద్భుతమైన కొటేషన్ ఇచ్చారు మనకి. లోకంలో భగవంతుని పూజించే వాడికి మాత్రమే లోక పదార్థాలు అనుభవించే అర్హత ఉంటుంది అని చెప్పేసి చాలా చక్కటి కొటేషన్ అందించారు. తర్వాత ఇలా ఉపచారాలు చెప్తూ మనం నైవేద్యం దగ్గరకు వచ్చేసరికి హవిష్యు గురించి వివరించబడుతుంది. హవిష్యు ఎలా తయారు చేయాలి అనేది. హవిష్యు అంటే మన బియ్యాన్ని కడగకుండా ఆవు నెయ్యిలో వేయించి ఉడకబెట్టి అది ఈశ్వరుడికి సమర్పిస్తే దాన్ని హవిష్యు అంటారు. తర్వాత మొత్తం పూజ అంతా అయిన తర్వాత శివలింగాన్ని మనం మళ్ళీ ఇక్కడ చెప్తున్న శివలింగ పూజ, శివలింగం ఎటువంటిది అంటే పార్థివ శివలింగంగా మనం అక్కడ భావించాలి. దాన్ని మళ్ళీ సారీ క్షమించాలి, పార్థివ శివలింగం కాదు. మొదట్లో మనం ఏదైతే మన హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి శివలింగంలోకి ప్రవేశింపజేస్తామో, మళ్ళీ అక్కడ ఉన్న ఈశ్వరుడు మళ్ళీ మనలోకి ప్రవేశింపజేసే మనలోకి విసర్జించుకునే చేసుకోవాలి అని పూజాంతంలో ఇలా చెప్పబడింది. అయితే ఎందుకు ఇంత పూజని ఇంత వివరంగా శ్రుతులు ఋషులకు ఎందుకు చెప్పారు, అసలు ఋషులకు వినాల్సిన అడగాల్సిన అవసరం ఏంటి అంటే, హలో
ఏమండి, కొంచెం అందరూ మ్యూట్ లో పెట్టుకుంటారండి ఆశీష్ గారు తప్ప. చెప్పండి
ఎందుకు ఋషులు అడుగుతారు మళ్ళీ మళ్ళీ అంటే, వాళ్ళకి తెలిసినా గానీ మళ్ళీ గురువు ద్వారా తెలుసుకోవటంలో మళ్ళీ ఏదో కొత్త విషయం తెలుసుకుందన్న ఉద్దేశంతో వాళ్ళు అలా అడిగి తెలుసుకుంటున్నారు అని. అయితే పూజకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే, అసలు ఆధ్యాత్మిక సాధనలో ప్రధానం పూజయే అని చెప్పేసి గురువుగారు చెప్పారనమాట. ఎందుకంటే పూజ తొలగించినట్టుగా మరి ఏ క్రియ కూడా పాపాన్ని తొలగించలేదు అని అన్నారు. ఎందుకంటే దానిలో త్రికరణాలను మనం ఉపయోగిస్తాము, మనస్సుని, వాక్కుని, శరీరాన్ని చేత్తో మనం ఉపచారాలు అక్కడ వస్తువులు తెచ్చుకోవడము, ఉపచారాలు ఇవ్వడము, మనసుతో భావించటము, తర్వాత వాక్కుతో మంత్రం కానీ స్తోత్రం కానీ పఠనం చేస్తూ మనం పూజ చేస్తాం కాబట్టి అని చెప్పారన్నమాట. ఇదే పూజయే ప్రధానము అనేది ఆధ్యాత్మిక సాధనలో అని చెప్పి గురుగారు చెప్పారు. ఇంత పూజా విధానం తర్వాత ఇటువంటి పూజా విధానం ఇటువంటి శివుణ్ణి అర్చించిన వాడిని వాడు ఎటువంటి సద్గతులు పొందుతాడని అనే దానికి ఒక ఉదాహరణగా ఒక కథ చెప్పబడుతుంది. ఇక్కడ పుల్కసుడు అనే ఒక దురాచారం కలిగిన లేదా హింసించే వాడి గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అతను ఎటువంటి అంటే బాగా హింస చేయవంతులన్నీ చేస్తూ ఉండేవాడు. అటువంటి వాడు ఒకసారి కొందరు మహాత్ములు శివార్చన చేస్తుండగా చూశాడు, కేవలం చూశాడు అంతే. చూడగానే తనలో ఒక పరివర్తన కలిగి వారి దగ్గరకు వెళ్ళి, అయ్యా నేను ఇలా ఫలా ఇంత నా జీవితం అంతా ఇలాంటి తప్పు చేశాను, నేను ఏం చేయాలి అంటే, వారు నువ్వు వెళ్ళి శివ దర్శనం చేయి చాలు అన్నట్టుగా వారు చెప్తారనమాట. సో ఆయన ఏం చేస్తారంటప్పుడు నెమ్మదిగా ఆయన వారు చెప్పిన విధానంగా రోజు రెండు సంధ్యల్లోనూ శివ దర్శనం చేయడానికి చిదంబరం వెళ్తారనమాట. దర్శన అభ్రసదశి కదా కాబట్టి ఆయన శివ చిదంబరం వెళ్ళి ఆ మహాత్ములు చెప్పిన విధంగా రోజు శివ దర్శనం చేస్తూ క్రమంగా ముక్తి పొందుతారనేది ఆ కథ యొక్క సారాంశం. అలాగే కొందరు ఇలా ఈ చిదంబరము తర్వాత అంటే కొంతమంది ఈ విధంగా ముక్తి పొందుతారు, మరికొంతమంది వేరే వేరే క్షేత్రాలకు కూడా వెళ్తూ పైన చెప్పిన ముందు చెప్పుకున్న ఆ పూజా విధానాన్ని ఆయా క్షేత్రాల్లో వారణాసి, కాంచి, అరుణాచలము, తిరువారూరు, ఇటువంటి మరి మన వృద్ధాచలము, దక్షిణ కైలాసము, ఇటువంటివన్నీ క్షేత్రాల గురించి ఇక్కడ ప్రస్తావన చేయబడుతుంది అనమాట. వాటిల్లో కూడా వారు ఆయా పద్ధతుల్లో పూజ చేసి వారు క్రమంగా ముక్తి పొందుతారు అని చెప్పేసి చెప్పబడింది. అటు తర్వాత ఋషులు మరి శివ పూజ గురించి మొత్తం విన్నాము. శివ భక్తులని గురించి చెప్పమంటే భక్తుల్ని పూజించడం కూడా శివుడిని పూజించినట్టే అని చెప్పేసి సూతుడు చెప్తారనమాట. ఎందుకంటే భక్తుడికి జ్ఞానికి చేసే పూజ శివ పూజ అని చెప్పేసి. అలాగే వారికి ఎవరు మరి ఎలా పోల్చుకోవడం అంటే నిరంతరము శివభక్త శివనామాన్ని ఉచ్చరిస్తూ శివార్చన చేసుకుంటూ సాత్వికంగా జీవించేవారు శివభక్తులు అన్నట్టుగా అలా గుర్తుంచుకోవచ్చని మాకు ఇక్కడ తెలియజేశారు. దీని తర్వాత ఈ నైమిషారణ్యంలో ఉన్న ఋషులు వారు ఏం అడుగుతారంటే శక్తి పూజను వివరించమని కోరుతారు. అయితే ఇక్కడ శివ పూజ అడిగారు కాబట్టి ప్రసంగవశాత్తు శక్తి పూజను అడిగారా అంటే శివుడు తర్వాత అమ్మవారు వెంటనే వస్తుంది కదా అలా అడిగారా అనుకుంటే పొరపాటు అవుతుంది. అలా కాదు ఇది అని గురుగారు స్పష్టం చేశారు. ఎందుకు అంటే శక్తి పూజతోనే శివ పూజని పరిపూర్ణం అవుతుంది కాబట్టి అడిగారు అని చెప్పేసి గురుగారు చెప్పారనమాట. శివ పూజ శక్తి సహితంగాను, శక్తి పూజ శివ సహితంగాను చేయాలి. దీన్ని ఇంకా నొక్కి ఒక్కాణిస్తూ విద్యారణ్యుల వారు వారి భాష్యంలో శివ పూజ సాఫల్యం కోసమే శక్తి పూజ అనే దాన్ని ఆయన ఉటంకించారనమాట. అలాగే అమ్మవారి పూజ పరమార్థం ఏమిటి అంటే శివజ్ఞానం. ఆవిడ శివజ్ఞాన ప్రజాయిని కదా కాబట్టి శివతత్వంలోకి పర్యవసించడమే శక్తి పూజ యొక్క పరమార్థం అని మరి మళ్ళీ దాన్ని చెప్పారు గురుగారు. అలాగే ఇప్పుడు మనకి సాధారణంగా బయట ఏంటంటే శివ పూజ వేరేగా శక్తి పూజ వేరేగా చేసేవారు కనిపిస్తూ ఉంటారు. ఇలా కాకుండా అవేద దృష్టితో చేసేవారు మాత్రమే సన్మార్గంలో ఉంటారు వెళ్తారని, అలా అవేద దర్శనం మాత్రమే ఉండాలని చెప్పేసి మనకు చెప్తారు. ఇప్పుడు మళ్ళీ శక్తి పూజ దగ్గరికి వచ్చేసరికి మనకి చాలా సంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ అధ్యాయంలో శక్తి పూజ గురించి వివరించే అధ్యాయం తెలుసుకుంటే ఏం జరుగుతుందని అంటే ఏ సంప్రదాయంలో ఉన్నవారైనా సరే సత్సంప్రదాయం వారు అవుతారు అని చెప్పేసి ఈ అధ్యాయం తెలియజేస్తుందని గురుగారు అక్కడ ప్రత్యేకంగా చెప్పారన్నమాట. ఇప్పుడు అమ్మవారి పూజ అంటే ముఖ్యంగా రెండు భాగాలుగా విభజించుకోవచ్చు దీన్ని. బాహ్యం, అభ్యంతరం. బాహ్యం అంటే బయట చేసేది, అభ్యంతరం అంటే లోపల చేసేది. ఇది ఇక్కడ బాహ్యం కూడా మళ్ళీ రెండు రకాలుగా విభజించబడింది, వైదికి, తాంత్రిక్. వైదికి పూజ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు షోడశోపచార పూజతో మొదలు పెట్టుకొని ఇంకా వేదంలో చెప్పబడిన అనేక రకములైన అమ్మవారి అర్చన విధానాలు అన్నమాట. తాంత్రికి అనేసరికి మళ్ళీ తంత్రాల్లో శివుడు అందించిన మనకి తంత్రాలు సహితంగా తంత్రాలలో చెప్పబడినట్టుగా చేయడం. అయితే ఇక్కడ విద్యారణ్య స్వామి వారు కొంచెం ఎలా చెప్పారంటే, ఈ తాంత్రిక మార్గంలో కూడా రెండు రకాలుగా ఉంటాయి, వైదిక తాంత్రికం, అవైదిక తాంత్రికాలు ఉన్నాయి. దాన్ని మనకి శంకరాచార్యులు వారు వచ్చి అవైదికంగా ఉన్న వాటిని కొంచెం పక్కకు చూసి వైదికంగా ఉన్న వాటిలో కూడా మళ్ళీ కొంచెం ఏవైతే చిన్న చిన్న తప్పులు కాదు, వాటిని చిన్న చిన్న పదం రావట్లేదు నాకు, అవి ఉంటాయి, అవి తొలగించి ఆయన పునరుద్ధరించారు ఈ తాంత్రిక మార్గాన్ని కూడా అని చెప్పి. అలాగే అటువంటి తాంత్రిక మార్గంలోనే మనకి శ్రీ విద్యా మార్గం అనేది, శ్రీ విద్యా ఉపాసన అనేది వచ్చింది, దాన్ని ప్రతిష్ఠ చేశారు శంకరులు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ రెండూ కాకుండా ఇక్కడ కరెక్ట్గా ఈ ప్రదేశంలో గురుగారు మరొక అద్భుతమైన మాట చెప్పారన్నమాట. ఈ సనాతన ధర్మంలో లేదా ఎవరైనా సరే ఏ ఉపాసన చేసేవారైనా సరే, ఏ మార్గంలో వెళ్ళేవారైనా సరే, ఈ రెండు మార్గాల్లో రాకపోతే వారిని పతితులు అంటారు అని చెప్పేసి చెప్పారు. అంటే సనాతన ధర్మంలో మనకి వైదిక మార్గం లేదా తాంత్రిక మార్గం ద్వారా ఉపాసించడం మాత్రమే ఇది మనకి శ్రేష్టమని, అది కాకుండా చేస్తే మనకి అది వాళ్ళు పతితులు అంటారని, వాళ్ళు ఎవరు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది మనకు ప్రపంచంలో చూస్తే. ఇప్పుడు ఈ వైదిక తాంత్రికి కాకుండా మనకి మరొకటి మూడోది కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. ఎలాగంటే మూడోది కాదు, మామూలుగా ఈ రెండింటిని మిశ్రమ మార్గం కూడా ఉందని చెప్పారు. కానీ మిశ్రమ మార్గంలో కూడా ఈ రెండు అంశాలే ఉన్నాయి కాబట్టి ప్రధానంగా రెండుగానే విభజించారు. అటు తర్వాత మాతృక పూజగా కూడా దీన్ని ఇంకొక మూడో మార్గంగా ఈ బాహ్య పూజలో చెప్పబడుతుంది. ఈ మాతృక పూజ అంటే ఏంటంటే, మనకి అక్షరాలే మాతృకలనే మనందరికి తెలిసింది. అక్షరాలతో మరి అక్షరాలతో పూజ ఎలాగా అంటే, మంత్రాలన్నీ కూడా అక్షర స్వరూపాలే కదా, అమంత్రం అక్షరం నాస్తి అని చెప్పేసి కూడా ఉంది కదా. అంటే అక్షరాలు లేనిదే మంత్రం లేదు, మనకు పూజలో వినియోగించేది మంత్రాలే కనుక ఈ మాతృక పూజ అయితే దీని ఈ మాతృక పూజలో కూడా మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట. ఒకటి ఏంటంటే రెండు రకాలు కాదు, మాతృక పూజని మనకు అర్థం చేసుకోవడానికి ఎలా చెప్పారంటే, స్థూల సూక్ష్మ సూక్ష్మతర రూపాల్లో ఉంటుంది ఈ మాతృక పూజ అని చెప్పేసి చెప్పారు. ఇది ఎలాగా మరి అవి ఏమిటి అంటే, అది కేవలం గురు ఉపదేశం ద్వారానే గ్రాహ్యం అని చెప్పేసి స్పష్టంగా సూత్రుల వారు చెప్పారు సూత్ర సంహితలో. అయితే గురుగారు మన కోసము దీన్ని ఇంకా స్పష్టీకరించారనమాట. ఇది మాతృక పూజ లేదా ఈ ఇది ఎలాగ అవుతుంది అంటే, మనలో కుండలిని అనేది ఉంది కాబట్టి కుండలిని సాధనే మాతృక పూజ అని చెప్పేసి చెప్పారనమాట. మన కుండలిని మార్గం యోగపరంగా మనం చూసుకుంటే ఆరు చక్రాల ద్వారా వెళ్ళేది కుండలిని అని చెప్పి చెప్తారు కదా. దానిలో ఆరు చక్రాల్లో మనకు అక్షరాలు ఉంటాయని చెప్తారు. అకారం నుంచి చక్రం వరకు ఉన్న 50 అక్షరాలు ఆయా చక్రాల్లో ఉంటాయని చెప్పేసి, వాటిని ఈ కుండలిని మార్గ సాధన ద్వారా చేసేదే మాతృక సాధన మాతృక పూజ అని చెప్పేసి అన్నారండి. అయితే ఇప్పుడు అక్షరాలు అన్నప్పుడు మరి మనం పలుకుతూ ఉంటాము, ఇది వైఖరి రూపము, తర్వాత మధ్యమ, పరా, పశ్చంతి. ఇలా పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరి అనేది అక్షరాలు ఉంటాయి. దీన్నే ఇందాక స్థూల సూక్ష్మతర మార్గ ఈ మూడు రకాలుగా విభజించారు కదా మాతృక పూజని. వైఖరిగా అర్చించేది స్థూల అంటే అక్షరాలు పలుకుతూ చేసేది స్థూల మాతృక పూజ అని. తర్వాత ఆ అక్షరాలను మనం అనే ముందు భావిస్తాం కదా, భావించేటప్పుడు దాన్ని సూక్ష్మ మాతృక పూజ అని. తర్వాత పరాపశ్యంతి అంటే సూక్ష్మతర మాతృక పూజ అంటే పరాపశ్యంతి అన్నారు. అది ఎలా అంటే, ఏదైతే అక్షరాలు భావించడానికి పలకడానికి కార్యకారణంగా ఉంటుందో దాన్నే పరాపశ్యంతి అంటారు. అది అత్యంత సూక్ష్మం అని చెప్పేసి దాన్ని సూక్ష్మతరగా చెప్పబడుతుంది అని చెప్పి ఇక్కడ ఇందులో ఈ మాతృక పూజ గురించి వివరించారన్నమాట. అయితే ఇవి ఎలా తెలుస్తాయి, ఎలా చేయాలి, ఎవరు చేస్తారు అంటే, కేవలం గురుపదేశం మాత్రమే అని మళ్ళీ దీనిలో రెండో పర్యాయాన్ని చెప్పారన్నమాట. ఈ మాతృక పూజతో రెండో రోజు ప్రవేశం మనకి సమాప్తం అవుతుంది. అందరికీ ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. నాకు మీరు మొదటిసారి చెప్తున్నాం కాబట్టి పొరపాటున ఏదన్నా సరిగ్గా చెప్పలేకపోయినా ఏదైనా పాయింట్ మిస్ చేసినా క్షమించగలరు. ధన్యవాదాలు.
ఏం లేదండి, చాలా చక్కగా వివరించారు ఆశీష్ గారు. ఇందాక అనుకున్నామే నామయోగంలో నేర్చుకున్నదంతా తర్వాత అంశం ఇంకా అద్భుతంగా ఉంటుందని, అది పూజా విధానం వింటే అనిపించింది కదా.
అవును, ఆ నామార్థాలు విచారణ చేసుకుంటూ పూజించాలి.
అసలు ఇలా అనుభవిస్తూ ఇందాక చెప్పారు కదా, హృదిలో ఉన్న దేవుణ్ణి ఆహ్వానిస్తూ మళ్ళీ ఆయన్ని అలా అలా చేయాలి పూజ అని గురుదేవులు వివరించారే, దానికి గురుదేవులు ఏమంటారంటే దళమునకొక పేరు పలికి తలపునని మూర్తి నిలిపి మలగని భక్తిని చేసెదమారేడుల పూజ సలలిత రూప శివా సాంబా నటరాజా. దళమునకొక పేరు పలికి తలపునని మూర్తి నిలిపి మలగని భక్తి మారేడుల పూజ సలలిత రూప శివా సాంబా నటరాజా. ప్రాణ మధ్య చిజ్జ్యోతి పలికెదనాహ్వానము భావపీటిపై నీకిదే స్వామి ఆవాహనము. పరవశ భాగ్యాశ్రువులే పాద్యములర్ఘ్యములు ఊపిరులే ధూపములు ఒగి చదువుల దీపములు. దళమునకొక పేరు పలికి తలపునని మూర్తి నిలిపి మలగని భక్తిని చేసెద మారేడుల పూజ సలలిత రూప శివా సాంబా నటరాజా. కర్మానుభవము నీకు కైసేసెడి నైవేద్యము పదిలమైన పుణ్యమే పరిమళ తాంబూలము. స్మరణతో వెలుగూహ షణ్ముఖను తహారతి తనువు మనసు మాట నీకు దండ ప్రణామము. స్మరణతో వెలుగూహ షణ్ముఖను తహారతి తనువు మనసు మాట నీకు దండ ప్రణామము. దళమునకొక పేరు పలికి తలపునని మూర్తి నిలిపి మలగని భక్తిని చేసెద మారేడుల పూజ సలలిత రూప శివా సాంబా నటరాజా. అలా అనమాట. అవును, కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు దేవుడికి వెన్ను ఎందుకు, నైవేద్యం ఎందుకు, ఆయన తింటారా, ఆయన ఆకలి వస్తుందా, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటారు కదా.
అవును, దానికి సమాధానాలన్నీ ఇక్కడ ఇచ్చేశారు. లోకంలో ఏ వస్తువునైనా ఆశిస్తున్నప్పుడు లోకంలో ఏ వస్తువునైనా ఇస్తున్న ఈశ్వరుని మరవరాదు అని.
అవునవును, ఇంకో విషయం కూడా భలే చెప్పారు. కొంతమంది అంటూ ఉంటారు కదా, నాకు పూజలు పునస్కారాలు లేవండి, నా డ్యూటీ నేను చేస్తాను, వర్క్ ఈజ్ వర్షిప్ అని. కానీ అలా డ్యూటీ చేసే శక్తి కూడా ఇచ్చింది భగవంతుడే కాబట్టి ఆయన పూజించాలి అని చెప్పారు.
అవును అవును. ఇంతకీ ఇప్పుడు శివుడికి ఏమైనా సమర్పించాలంటే?
శివుడికా, దానికే ఉంది, అది ఇంక సులభం, అత్యంత సులభం, గురుదేవులకు సమర్పించడమే. శివాయ గురువే నమః.
ఓ, గురుదక్షిణ మళ్ళీ మరలా ఒకసారి గుర్తు చేద్దామా అందరికి?
అవునండి, ఇప్పటి వరకు సమర్పణ చేసిన వారందరికీ అభినందనలు అండి. మిగిలిన మన వాళ్ళంతా కూడా ఈ ద్రవ్యయజ్ఞంలో పాలు పంచుకునే ఇదొక అద్భుత అవకాశం. అసలు మన గురుదేవులకి ఏం చేసినా మనం అందరికీ అనుభవమే, జీవితాలన్నీ మార్చేశారు అందరికీ, ప్రతి ఒక్కరికి అనుభవమే. ఇలాంటి నాకు ఇంకా మాటలు రావట్లేదు, కానీ మనం ఇది ఒక అద్భుతమైన అవకాశం, అందుకని మనం ఇది విడిచిపోకూడదు. మనం దానవైతే మన స్కూల్ ప్రతి సంవత్సరం మనం ఏదో చంద్రుడికి నూలిపోలాగా పోగులాగా అలాగా ఏమంటారు సౌందర్య లహరిలో చెప్తారు కదా ఆఖరి శ్లోకం, ప్రదీపజ్వాలాభిర్దివసకరణీరాజన విధి అన్నట్టు సూర్యుడికి దీపం ఇచ్చినట్టు అనమాట, ఏదో మనకు తోచినంత. అందుకని అందరూ కొంచెం గుర్తుంచుకుని మనం ఎప్పుడు గురు పౌర్ణమికి ఇక్కడ సంబరాలు జరుపుకునేటప్పుడు అలా అందించడం ఆనవాయితీ. అందుకని ఒకసారి
ఇప్పుడు ఈ మురళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది, మీరు చూడండి ఒకసారి. అలాగే ఇంకొకటి అండి, అందరూ కొంచెం దయచేసి మీ వాట్సాప్ నంబర్స్ పక్కన మీ నేమ్స్ కూడా యాడ్ చేస్తారండి. కొంతమందికి నేమ్స్ లేవు, సో అడ్మిన్ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది వేరే వేరే యాక్టివిటీస్ కోసం. కొంచెం మీరు దయచేసి వాట్సాప్ నంబర్ పక్కన మీ నేమ్ డిస్ప్లే అయ్యేలాగా పెట్టుకోవచ్చు. అలా అందరూ కొంచెం పెట్టారంటే మాకు యూస్ఫుల్గా ఉంటుంది. దీంతో మనం ఇంకా 10:30 అయిపోతుంది ఈస్ట్లో, దీంతో మనం ముగిద్దాం. ధన్యవాదాలండి. మాకు ఇద్దరికి ఏం పెద్ద ఏదో తెలియదు, ఏదో చేసేసాం గురుపాదాలు పట్టుకుని. ఏమైనా తప్పులు అవి చేసింటే దయతో క్షమించండి. అందరు స్పీకర్స్ అందరు అద్భుతంగా మాట్లాడారు, చాలా ధన్యవాదాలు. పార్టిసిపేట్ చేసిన మురళికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.
ధన్యవాదాలు.